ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ 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 ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ವಾಸುದೇವ 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ ನಾರಾಯಣ 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 ನಹಿ ಜ್ಞಾನೇನ ಸದೃಶಂ ಪವಿತ್ರಮಿಹಂ ವಿಜ್ಯತೆ ಅಸ್ವಯಂ ಯೋಗ ಸಂಸಿದ್ಧ ಕಾಲೇನಾತ್ಮನಿ ವಿಂದತಿ ಭಗವಾನ್ ವಾಚ ಸ್ವಯಂಗಾ ಭಗವಂತನು ಚೆಪ್ತನಾಡು ಸ್ವಯಂಗಾ ಭಗವಾನ್ ವಾಚ ಅಂತೆ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణగీత అంటారు భగవద్గీత అంటారు అంటే కృష్ణుడు ఎవరు బ్రహ్మము బ్రహ్మ పదార్థము కృష్ణుడు అంటే బ్రహ్మ పదార్థము బ్రహ్మ పదార్థమే కాళ్ళు చేతులు తొడుక్కుని వచ్చింది చెప్పింది కాబట్టి బ్రహ్మ పదార్థమే కాళ్ళు చేతులు తొడుక్కుని ధరించి వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటారు భగవద్గీత బ్రహ్మము చెప్ప బ్రహ్మము చేత చెప్పబడినది భగవద్గీత అంటే నన్ను తెలుసుకోండి కృష్ణుడు గీత అన్నప్పుడు బ్రహ్మమును తెలుసుకోమనే మీరు నన్ను తెలుసుకోండి నాకు ఇష్టమైన పని చేయండి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి నన్ను స్మరించండి నన్ను ప్రేమించండి నన్ను మర్చిపోకండి రిమెంబర్ మీ ఆల్వేజ్ రిమెంబర్ మీ అని అంటే అక్కడ బ్రహ్మమే ఒక వ్యక్తి కాదు ఇండివిజువల్ కాదు ఒక వ్యక్తి కాదు అక్కడ ఒక ఇండివిజువల్ కాదు సర్వసాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పి ఏదో చెబుతూ ఉంటారు లోపల మనిషి కనపడటం అది పెద్ద మనిషి లక్షణం పెద్ద మనిషి లక్షణం ఏంటంటే వాడు చెప్పి ఏదో విషయం చెప్తూ ఉంటాడు ఫలానా వారి చేత ఇది చెప్పబడింది అని మనం అనుకోవాలని వాడు అనుకోవడం అది జెంటిల్మ్యాన్ లక్షణం వాళ్ళకి అక్కడ దేహభావన ఉండదు తర్వాత రూపబుద్ధి ఉండదు నామబుద్ధి ఉండదు సబ్జెక్ట్ అందుతూ ఉంటుంది ఎవరో చెబుతున్నారని కూడా అక్కడ ముఖ్యం కాదు వాళ్ళు కూడా మనం చెబుతున్నాం వీళ్ళు అనుకోవాలని వాళ్ళు అనుకో ఆ వ్యక్తి కనపడ్డం ఇండివిజువల్ కనపడ్డం అక్కడ ఆలోచన ప్రధానం సబ్జెక్ట్ ప్రధానం మిగతా విషయాలు ఏమి ప్రధానం కాదు అయితే ఈ భగవద్గీతనే మన వాళ్ళు సుమారు 5000 సంవత్సరాల పూర్వం చెప్పారు 5000 సంవత్సరాల పూర్వం కురుక్షేత్రంలో మీ ఢిల్లీకి బాగా దగ్గర ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు అందరూ కురుక్షేత్రం చూసి రావచ్చు మనం కారులో వెళితే 3 గంటలే ప్రయాణం పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేయచ్చు అక్కడే గీత చెప్పిన ప్లేస్ ఉంది అమ్మవారు ఎక్కడైతే యుద్ధానికి ముందు ఏ అమ్మవారిని అయితే అర్జునుడు ఆరాధించాడు అక్కడ ఉంది భీముడు తాతగారు అంపసజ ఉంది ఇవన్నీ కురుక్షేత్రంలో ఇవన్నీ ఉన్నాయి అంటే అది ఒక పెద్ద బయలు కింద ఉండి దంచేది అక్కడ యుద్ధం జరిగింది కురుక్షేత్రం ఢిల్లీకి 3 గంటల ప్రయాణం ఎవరైనా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు దగ్గర చూసి రావచ్చు అది పెద్ద కష్టం కాదు ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేయచ్చు స్వామి ఏమంటున్నారంటే అంటే భగవద్గీత సమన్వయ గ్రంథం అంటే ఒక్క భగవద్గీత పుస్తకం మీ దగ్గర ఉంటే 4 వేదాలు దగ్గర ఉన్నట్టు అన్ని ఉపనిషత్తులు దగ్గర ఉన్నట్టు మీరు యజ్ఞశబ్దానికి వేదంలో రకరకాల అర్థాలు చెప్తారు అన్ని క్రోడీకరించి భగవంతుడు మనకు అర్థం ఇలా తీసుకొచ్చి అన్ని క్రోడీకరించి సమన్వయం చేసి మనకు అర్థం మనకు ఉపయోగపడేలా చెప్పాడు ఇక్కడ భగవంతుడు అయితే మంత్రం అర్థం చేసుకోవడం వేదం అంతా మంత్రాల రూపంలో ఉంటుంది ఇది ఈ శ్లోకాల రూపంలో ఉంటాయి అంటే మంత్రాన్ని అర్థం చేసుకోవడం కంటే శ్లోకాన్ని అర్థం చేసుకోవడం తేలిక. మొట్టమొదట మన భారతీయ సాహిత్యం శ్లోక రూపంలో వచ్చింది రామాయణం. మొట్టమొదట అసలు మనకు అంతకుముందు అంతా మంత్రంగా ఉండేది సాహిత్యం అంతా. వచనం లేదు, శ్లోకం లేదు. మొట్టమొదట మనకి శ్లోక రూపంలో మన భారతదేశంలో ఈ సంస్కృత సాహిత్యం వచ్చింది శ్లోక రూపంలో. ఆ మొట్టమొదటి శ్లోకం వాల్మీకి నోటంట జారింది. అదే చివరికి రామాయణంగా అది అంచేత దాని ఆది కావ్యం అంటారు. రామాయణాన్ని ఆది కావ్యము అంటారు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ భగవాన్ వాచ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతే. ఈ సృష్టిలో ఈ లోకంలో కాని పరలోకంలో కాని ఆత్మజ్ఞానముతో సమానమైనది ఏమీ లేదు. మనకు రెండు జ్ఞానాలు ఉన్నాయి. వాడు రెండు జ్ఞానాలంటే ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్కలు, ఇంగ్లీషు, తెలుగు. మన కాలేజీల్లో యూనివర్సిటీల్లో తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు అని రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. సాపేక్షిక జ్ఞానం అంటే ఇంద్రియాల చేత మనస్సు చేత గ్రహించబడేది. అది దానివల్ల దాని ప్రయోజనం వల్ల దాని ప్రయోజనం ఏముందంటే మనకు పొట్టెళ్ళిపోతుంది. మనకు శరీరం వాడికి ప్రతి వాడికి పొట్ట ఉంటుంది. ఆ పొట్ట పోషించుకోవాలి. ఆ పొట్ట కోసం మనం ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళకి బానిసత్వం వస్తుంది. అంటే మన కాళ్ళ మీద మనం ఆధారపడటం వల్ల కొంత సుఖం ఉంది పొట్టకు సంబంధించినంత వరకు. అంటే ఇప్పుడు మన కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకోవటం వల్ల బ్రహ్మ విద్య రాదు, ఆత్మజ్ఞానం రాదు. దానివల్ల ఏంటంటే ఏదో ప్రొఫెషన్ అంటే ఏదో పని నేర్చుకుంటాం. ఏదో పని కామర్స్ అనో లేకపోతే మెడిసిన్ అనో ఇంజనీరింగ్ అనో అగ్రికల్చర్ సైన్స్ అనో సాహిత్యమనో ఇంగ్లీష్ సాహిత్యమనో సాంస్కృతి ఏదో బతుకు తెలుగు కోసం నేర్చుకుంటాం. దానికి సంబంధించిన వృత్తులు ప్రపంచంలో అనేక ఉన్నా ఏదో చాకరి చేసుకుని అలా బతుకుతూ ఉంటాం. అది పొట్ట వరకే కానీ అంత లోతుకి వెళ్ళదు ఇంక అది అది పొట్ట వరకు వెళుతుంది. అసలు అది మనకు పొట్టెళ్ళిపోతుంది కానీ చదువుల వల్ల మన మూర్ఖత్వం పోదు. రమణ మహర్షి గారు అనేవారు చదువుకున్న మూర్ఖులు చదువులేని మూర్ఖులు. మనం ఎన్ని డిగ్రీలు చదువుకున్నా దానివల్ల ఏదో కృషి ఇంజనీరింగ్ మరొకటి నేర్చుకుంటాం కానీ మూర్ఖత్వం పోదు. లోపల మూర్ఖత్వం చిన్నప్పుడు ఎలా ఉందో 100 ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటుంది. అది లోపల పోగొట్టుకుంటే కదాడు. ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, మన పని ఏదో మనం నేర్చుకున్నాం ఇలా అనుకుంటాడు. కానీ లోపల ఉన్న అజ్ఞానాన్ని, లోపల ఉన్న అవిద్యని, లోపలున్న అహంభావాన్ని, లోపలున్న వ్యక్తిభావాన్ని, లోపలున్న రూపబుద్ధిని, వాడు లోపల నామబుద్ధిని అసలు అవి తొలగించుకోవడానికి కనీసం ప్రయత్నం చేయాలనే బుద్ధి కూడా కలగదాడికి. ఆడికి ఎందుకు అది ఎలాగో పోదు. ప్రయత్నం చేయాలనే బుద్ధి కూడా ఇంచదంటే వాడికి సజ్జన సాంగత్యం ఉండదు, సత్పురుష సహవాసం ఉండదు. రెండు ఉండవు వాడికి. సజ్జన సాంగత్యం ఉండదు, సత్పురుష సహవాసం ఉండదు. అంచేది వాడికి ఇంక అవకాశం లేదు, పోయే అవకాశం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానాల్లో రెండు రకాలున్నాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిలేటివ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ అని. అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అంటే నువ్వు దేహంగా ఉన్నప్పుడు కూడా దేహం కాదు, మనస్సుగా ఉన్నప్పుడు కూడా మనస్సు కాదు, నువ్వు శరీరం చనిపోయాక ప్రయాణం చేసేవాడు కూడా నువ్వు కాదు. నువ్వేదిగా ఉన్నావో అది నువ్వు అది నీకు తెలియపరిచే విద్యనే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని అంటారు. అది కాకుండా నువ్వు ఇంద్రియాలతోటి మనస్సుతోటి గ్రహించేదాన్ని సాపేక్షక జ్ఞానం అంటారు. సాపేక్షక జ్ఞానం దానికి మనస్సు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, గ్రంథం ఒకటి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏది దానికి ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ అవి నేర్చుకోవడానికి ఒక టీచర్ ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటాము. ఇది బ్రహ్మ విద్య ఎలా కాదు, ఇది లోపలికి వెళ్ళటం. ఇది లోపలికి వెళ్ళటం. ఈ మనస్సును ఉపసంహరించాలి, ఇంద్రియాలను ఉపసంహరించాలి, నీ పొగరబోతనం ఉపసంహరించాలి, రాగద్వేషాలు ఉపసంహరించాలి, విజృంభించి విజృంభించి వస్తున్న నీ మనసుని వెనక్కి పంపాలి. ఇన్ని రకాలుగా నీతో నువ్వు యుద్ధం చేస్తేనే కానీ బ్రహ్మ విద్య రాదు. ఇప్పుడు సాపేక్షిక విద్య నేర్చుకోవడానికి నీతో నువ్వు యుద్ధం చేయక్కర్లేదు. నువ్వు నువ్వులాగా ఉంటావు, నీ దేహం దేహంలాగా ఉంటుంది, ప్రపంచం ప్రపంచంలాగా ఉంటుంది. ఈ లోపల ఏదో పొట్టెళ్ళిపోతుంది, ఏదో రోజున చచ్చిపోతారు. వాళ్ళ చక్రంలోంచి బయటికి రాడు, దాన్ని చక్రం అంటారు. చక్రం అంటే ఉరిక పుడతా ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, పుడతా ఉంటాడు. ఏదో కొన్ని వేల జన్మలు, పశు జన్మలు రావచ్చు, వాడికి మనిషి జన్మలు రావచ్చు, దేవతల జన్మలు రావచ్చు. వాడు పుణ్యం చేసుకుంటే పుణ్యం తాలూకు ఫలితం వస్తుంది, పాపం చేసుకుంటే పాపం తాలూకు అనుభవం ఫలితం వస్తుంది. అనుభవం తర్వాత అన్నీ పోతూ ఉంటాయి. వాడికి ఏ టైంలో రావాలో ఆ పుణ్యం తాలూకు సుఖం వస్తుంది, దోషం తాలూకు దుఃఖం వస్తుంది. వచ్చి కాల ప్రవాహంలో పోతూ ఉంటాయి. శరీరమే పోయినప్పుడు అయ్యేంతకాలం ఉంటాయి. అలాగే మీ అదృష్టం కూడా నిలకడగా ఉండదు, దురదృష్టం కూడా నిలకడగా ఉండదు. అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇవన్నీ నీ దేహం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, కాలం ఎంత నిజమో, అంతే. ఇవన్నీ సాపేక్షిక విషయాలు. ఇవన్నీ సాపేక్షిక విషయాలు. కానీ విద్యలు చాలా రకాలు ఉన్నాయి విద్యలు. కానీ బ్రహ్మ విద్యతోటి, ఆత్మవిద్యతోటి నిన్ను ఆత్మవిద్యతోడు సమానంగా, బ్రహ్మ విద్యతోడు సమానంగా నిన్ను పవిత్రుని చేసే విద్య ఇంకోటి, మరొకటి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేనే లేదు. ఇప్పుడు మీకు చదివండి, విద్య బాగా ఇష్టం అనుకోండి, చాలా కష్టపడి చదువుకుంటారు, సంపాదించుకోవాలి. అలాగే ఇది మామూలుగా, అలాగే మీకు డబ్బు బాగా ఇష్టం అనుకోండి, చాలా కష్టపడతారు డబ్బు సంపాదించడానికి. ఏమంటే ఏంటి మీరు అంత కష్టపడిపోతున్నారు, మీకు చాలా ఉంది కదా, ఇంకా కష్టపడిపోతున్నారు, ఎంత డబ్బు ఏం చేసుకుంటారు మీరు అని మనం అడుగుతా అనుకోండి ఎవరు. ఏమంటే ఈ డబ్బు సంపాదించడం నాకు అలవాటు అయిపోయింది, మట్టిలో కలిసిపోయే వరకు ఇలా ఉంటానని చెబుతారు కదా. నా గుణం అది, నా స్వభావం ఇది, అలవాటు అయిపోయింది నాకు. సిగరెట్లు కాల్చుకోవడం లాగా, సినిమాలు చూడటం లాగా, ఇది ఒక అలవాటు నాకు. ఈ డబ్బు అంతా ఏమవుతుందో వేరే విషయం. నేను సంపాదించే డబ్బు వల్ల వెనకాల వాళ్ళు పాడైపోతే పాడైపోతారు. ఇప్పుడు బిల్ గేట్స్ ప్రపంచంలో ధనవంతులు, వాడు ఏమంటున్నాడంటే, ఆడికి ముగ్గురు పిల్లలు, ఆ 13వ సంవత్సరం 6వ సంవత్సరం మధ్యలో ఉన్నారు ఆ పిల్లలు ముగ్గురని. ఆడు ఏమంటున్నాడంటే, నేను 1 రూపాయి సంపాదిస్తే 20 పైసలు వాళ్ళకి ఇస్తాను, కానీ మిగతా 80 పైసలు వాడికి ఇవ్వను. కారణం ఏంటంటే, ఆడు శుభ్రంగా పాడైపోతారు, సోమర్థం చివరికి నా డబ్బు వల్ల వాళ్ళకి చెడ్డ అలవాట్లు వస్తాయని బిల్ గేట్స్ చెబుతున్నాడు. ఎవడు బతికాడు, బతకాలి. అంచేది ఇక్కడ మన ఇండియాలో హోర్డింగ్ ఎక్కువ దాసేసుకుంటారు ఇక్కడ డబ్బు. అమెరికాలో మన ఇండియాలో డబ్బు చెల్లో నీరులా ఉంటుంది, అమెరికాలో డబ్బు ప్రవాహం కాల్లో నీరులా ఉంటుంది. కాల్లో నీరు చూడండి, ఒక చోట ఉండదు, అలా ప్రవహిస్తూ ఉంటుంది. అది సంపాదించుకుంటూ ఉంటారు, ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు, ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సరే, మనకంటే శుభ్రంగా తింటారు, మనకంటే రంగు బాగుంటారు, మనకంటే మంచి చురుగ్గా నడుస్తారు, మనకంటే మరి వేగంగా మాట్లాడతారు. మనం పలకరించకపోయినా వాళ్ళే ముందు హాయి హాయ్ అని పలకరిస్తూ ఉంటారు. వాళ్ళకి మనసులో ఏముంటుందో తెలియదు, పైకి అందరూ సంతోషంగా ఉంటారు. ఏంటి మనకు 1000 ఎకరం ఉన్నాడు ఏడుపు ముఖమే, 200 కోట్లు ఉన్నాడు ఏడుపు ముఖం పెట్టి సిద్ధమవుతాడు రోడ్డు మీదకి. అది సంతృప్తి లేదు, సంతోషం లేదు ఇక్కడ. అది సంతోషం అని లేదు, కంటెంట్మెంట్ లేదు ఇక్కడ, సంతృప్తి అని లేదు. వాళ్ళు అలా ఖర్చు పెడతా ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ దేశం అభివృద్ధి అవ్వడానికి ఏంటంటే, దేశంలో డబ్బు తిరుగుతూ ఉంటుంది, మార్కెట్లో డబ్బు తిరుగుతానికి. మనకు ఏదైనా డబ్బు ఉన్నా ఎక్కడో చోట దాసేసుకుంటాం అది, సరసన మార్కెట్లో తిరగనే ఉంది. వాళ్ళు డబ్బు ఏం చేస్తుంది, మార్కెట్లో ఏదో కొనుక్కుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, అలా ఏదో మొత్తం మీద మార్కెట్లోకి వెళుతుంది. వాళ్ళు సంపాదించిన డబ్బు ఎక్కువ మళ్ళీ ఆ సరుకులు తయారు చేసే వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, ప్రవాహం అది. ఖమ్మంది ఏమో కాల్లో నీటిలాగా ఉండదు, గోదావరిలో నీటిలాగా, చెల్లో నీటిలాగా అలాగే ఉంటుంది మన డబ్బు. అంటే మన దేశానికి తొందరగా ఆర్థికంగా అభివృద్ధిలో గ్రోత్ రాకపోవడానికి అది. తర్వాత అక్కడ మనం బస్ కండక్టర్కి కొంత డబ్బులు ఎక్కువ ఇచ్చామనుకోండి, వాడు తిరిగి ఇచ్చేస్తున్నప్పుడు మనం వద్దంటాం అనుకోండి, వాడు మన జేబులో పెట్టేస్తాడు. మనకి ఇండియా అలవాటు మూలన వద్దంటాం అనుకోండి, వద్దంటే వాడు ఏమంటే మన జేబులో చిల్లర పెట్టేస్తాడు. వాడి దగ్గర జేబులో చిల్లర ఉంటే చిల్లర పెట్టేస్తాడు. అది అంటే ఆ దేశం యొక్క అంటే ఆ దేశం అభివృద్ధి అయిందంటే ఏమి కారణాలు లేకుండా ఊరికే గాలికి అభివృద్ధి అయిపోయింది అనుకోకండి. గాలి అక్కడ ప్రజలు కష్టపడతారు. ఐఎమ్ టైర్డ్ అనుకుంటూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అది ధనవంతులు పేదవాళ్ళం తేడా లేదు, అందరూ పని చేస్తూ ఉంటారు. అందరూ ఎవడ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ భగవంతుడు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు మరొకటి లేనే లేదు. మీరు అంచేది మనం బ్రహ్మజ్ఞానం విలువ తెలియటం లేదు కాబట్టి మీరు కాలేజీలో చదువుకుంటున్నారు, ఆ చదువుకుంటే ఏదో ఉద్యోగం వస్తున్నారే. తర్వాత ఏమో డబ్బు సంపాదించుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటే పొలాలు కొనుక్కోవచ్చు, మేడ కట్టుకోవచ్చు. మరి ఈ బ్రహ్మ విద్యల ప్రాముఖ్యత మీకు తెలియటం లేదు కాబట్టి దాన్ని మీరు సంపాదించుకోవటం అది కారణం. మీరు అందరూ మంచివాళ్లే, కానీ దాని విలువ తెలియనప్పుడు దాన్ని మీరు సంపాదించుకోరు. దాని విలువ తెలియజేయడానికే మీరు దాని విలువ తెలియటం లేదు, దాని విలువ తెలియటం లేదు. ఆ బ్రహ్మ విద్య వల్ల మీరు చక్రంలోంచి బయటకు వచ్చేస్తారు, మరి శవాలను మొయ్యక్కర్లేదు. శరీరం వచ్చిందంటే లోకం వస్తున్నాయి, లోకం వస్తే కష్టసుఖాలు వస్తాయి. మరి శరీరం ఏదో రోజున ముసలిది అయిపోతుంది, చనిపోతుంది. అంచేత ఆ చక్రం సంసార సముద్రం, సంసార సముద్రం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు, సంసార సముద్రం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు. శరీరం పుట్టడం, చనిపోవటం, మళ్ళీ చనిపోవటం, పుట్టడం. అయితే మనకి మనుష్య దేహాలు రావచ్చు, పశువుల దేహాలు రావచ్చు, పశువుల దేహాలు రావచ్చు, దేవత శరీరాలు రావచ్చు, రకరకాల యోనుల్లో ఈ శరీరాలు పుడతా ఉంటాయి. కానీ మా ఎక్కడ ఉందంటే బ్రహ్మ విద్య మనం ఏ శరీరంలో ఉండగా ఆ శరీరం ఒకటి అనుకుంటాం, ఇదే మాయ. ఇందులోంచి ఎంతటి వాళ్ళైనా బయటకు రాలేరు. ఈ దేహం ఉంది, దేహం చచ్చిపోతుంది, ఇంకో దేహం వస్తుంది. ఈ 100కి 100 రూపాయలు ఇప్పుడు నిజం అనుకుంటున్నాం కదా, అలా వచ్చే దేహం కూడా ఆ దేహం ఒకటే నిజం అనుకుంటాం. మరి అది పోతుంది, ఇంకో దేహం వస్తుంది. ఆ ఉపాధి బుద్ధి మనకు పోదు, రంపం పెట్టి కోసేసినా ఉపాధి బుద్ధి మనకు పోదు. దేహబుద్ధిని చూసారు, ఈ దేహము నేను అంటే దేహము నేను మన కాకపోయినా, అజ్ఞానం నేను కాకపోయినా, మనస్సు నేను కాకపోయినా, ఇష్టాయిష్టాలు నేను కాకపోయినా, రాగద్వేషాలు నేను కాకపోయినా, ఈ నేనని ఆటలతో తాదాత్యం ఉంది కదా. మీరు కష్టపడి మీరు సాధన చెయ్యాలి. రెండు, కాలం కలిసి రావాలి. ముందు పరమేశ్వరుడు దయ ఉండాలి అన్నిటికంటే. ఇవన్నీ కలిసి వస్తేనే కానీ మనం ఒడ్డుకు రాలేము. ఇందులో మన తెలివితేటలు కదా ఆబ్జెక్ట్ కాదు. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఆ ఫిజిక్స్ వాడు, వాడు ఏం చెప్పాడంటే, మరి మీరు ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా దూరం వెళ్ళిపోతున్నారు కదా, అలాగే మీకు ఆత్మజ్ఞానం ఇది తెలియదు. ఆత్మజ్ఞానం ఇది తెలిస్తే మీరు ఎంత దూరం వెళ్ళిపోతారో సంపాదించుకోవడానికి అని చెప్పాడు. దాని విలువ తెలియటలేదు కదా మీకు. దాని విలువ తెలిస్తే ఇంకోటి అన్నిటికి పెట్టుబడి అంటే మనం బాగుపడటానికి పెట్టుబడి రెండే అక్షరాలు, డబ్బు కాదు, శ్రద్ధ. మనం ఏదైనా నేర్చుకోవాలంటే, బాగుపడాలంటే కేవలం డబ్బు ఒకటే సరిపోదు, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ అనే రెండు అక్షరాలు నువ్వు పోషించుకోకపోతే నీకు ఆత్మజ్ఞానం కలగదు. కొంతమంది మాకు ఏకాగ్రత తక్కువ ఉందంటారు. ఏకాగ్రత తక్కువ ఉంటే శ్రద్ధ వల్ల వాడికి ఏకాగ్రత పెరుగుతుంది, శ్రద్ధ వల్ల వాడికి ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా ఇప్పుడు నీకు బంగారం విలువ తెలుసు కాబట్టి చాలా దూరం వెళుతున్నారు, బంగారానికి ఆలుబట్ట అన్నాడు. నీకు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, దైవీ జ్ఞానం, భగవంతు యొక్క విలువ తెలియటం లేదు కాబట్టి మీరు గుమ్మం కదలటం లేదు. దాని విలువ తెలిస్తే అప్పుడు మీరు ప్రయాణాలు చేద్దరని ఆల్బర్ట్ అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఏమంటున్నాడు, నాహి జ్ఞానేన సదృశం ఆత్మజ్ఞానంతో సమానమైంది లేనప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఆత్మజ్ఞానంతో విద్యలు రకాల రకాల విద్యలు ఉన్నాయి. ఆత్మజ్ఞానంతో సమానమైన బ్రహ్మజ్ఞానంతో సమానమైన విద్య లేనప్పుడు దానికి మించిన ఎక్కడి నుంచి వస్తే రాదే రాదే ఈ లోకంలో. కానీ నిన్ను పట్టించిది, నీ స్వరూపం దగ్గరికి నేను చేర్చిది ఈ చావు పుట్టుకలు, ఈ చావు పుట్టుకలు చేత నీ చేత ఓవర్కమ్ చేయించింది ఈ బ్రహ్మ విద్య మాత్రమే. తర్వాత నిన్ను లౌకిక విద్యలు, ఈ పొట్టకూటి విద్యలు నేను పవిత్రం చెయ్యవు, నేను పవిత్రం చెయ్యు. నీకు దానివల్ల గౌరవం రావచ్చు, మామూలుగా లౌకిక గౌరవం రావచ్చు, సంపాదన రావచ్చు, కానీ దానివల్ల నువ్వు పవిత్రుడు అవ్వవు. నీ మనస్సు ప్యూరిఫైయింగ్ ప్రోసెస్లోకి రాదది. నీ మనస్సు బాగుపడాలి కదా, అది బ్రహ్మ విద్య లేకుండా నిన్ను కడిగి శుభ్రం చేయదు, మిగతా విద్యలు శుభ్రం చేయవు. ఎంచేదంటే కేవలం దేహానికి, ఇంద్రియాలకి, లోకానికి పరమే విద్యలు అంతే, అంతవరకు అయ్యి. అంటే నాహి జ్ఞానేన సదృశం, నీకు భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఒక శ్లోకం అర్థమైతే నీ పని పూర్తి అయిపోతుంది. శ్లోకం పోగొట్టేది శ్లోకం, ఒక శ్లోకం నీకు గుండె పట్టిందంటే చాలు. ఇప్పుడు ఇంజిన్కి తగిలిన, ఇంజిన్కి తగిలించిన పెట్టెలు ఎలా వెళ్ళిపోతాయో ఒక్క శ్లోకం నీకు అసలు అవగాహన అవ్వాలి. అంచేత భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, అర్జున నాకు నేను నీకు నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ డైలాగ్ ఉంది, నువ్వు నేను మాట్లాడుకున్న సంభాషణ ఉంది. ఈ సంభాషణ ఎవడైతే అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని ఎవడైతే తన అనుభవంలోకి తెచ్చుకుంటే, తెచ్చుకోవడం సరిపో తెచ్చుకుని తన అనుభవంతో తన అనుభవాన్ని జత కలిపి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవడైతే బోధిస్తున్నాడో ఈ సృష్టిలో వాడికంటే నీరెస్ట్ కానీ డీరెస్ట్ కానీ నాకు లేడు అర్జున అన్నాడు. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ నీరర్ అండ్ డీరర్ దెన్ రియలైజర్ సోల్స్ దాని టీచర్స్. ఊరికే నీకు అనుభవంలోకి వస్తే, నీకు అనుభవంలోకి వస్తే నువ్వు బ్రాహ్మిస్థితి పొందుతుంది, నీకు సంబంధించినంత వరకు నువ్వు తరించినట్టే. అయితే అప్పుడు నువ్వు ఓడవ్వలేవు, అంటే నువ్వు వేల మందిని తీసుకెళ్ళలేవు. నీ మట్టికి చరిస్తావు, సరిపోతుంది, ఒడ్డుకొచ్చేస్తావు. అంత మట్టుకైనా చేసుకోవచ్చు, అంత మట్టుకైనా చేసుకోవచ్చు. అంచేది రామకృష్ణుడు చెప్పేవాడు, నన్ను నేను చంపుకోవడానికి గుండె చీసి సరిపోతుంది, ఇతరులను చంపడానికి కత్తులు కటారులు ఉండాలి. నువ్వు బాగుపడటానికి రియలైజేషన్ సరిపోతుంది, కానీ ఆ రియలైజేషన్ని మాటల్లో నీ అనుభవాన్ని కలిపి ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఉంది. అది కూడా నీకు జత కూడితే అటువంటి వాళ్ళు నేను ఎక్కువ ఇష్టపడతాను అర్జున. ఇది నీరర్ అండ్ డీరక్షమే అని గీతలోనే చెప్తాడు. నాహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే, అది ఆత్మజ్ఞానం కంటే నిన్ను మించి పవిత్రం చేసే విద్య మరొకటి ఉందని అనుకోవద్దు. అదే పవిత్రం చేస్తున్న సంగతి నువ్వు బాగా అర్థం చేసుకో, లోతుగా అర్థం చేసుకో. తస్వయం యోగం సంసిద్ధ, యోగం సంసిద్ధ. యోగం అంటే ఇక్కడ పతంజలి చెప్పిన యోగం కాదు, పతంజలి కూడా మనకు అవి వేరు. యమ, ఆసన, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానం, ఇప్పుడు మనకి ఈ నేర్పుతున్నారు చూడండి యోగాభ్యాసాలు, అందులో వస్తుంది పతంజలి యుద్ధం. గౌతమ బుద్ధుడికి చెప్పిన యోగం ఎక్కువ పతంజలి మీదే బేస్ అయి ఉంటుంది. ఈ ప్రాణాయామం, ఈ ధ్యానం, తర్వాత ప్రత్యాహారం, అపరిగ్రహం, ఇవన్నీ అది ఎక్కువ పతంజలి అని చెప్పాడు. ఇక్కడ ఈడేమంటున్నాడంటే భగవంతుడు యోగ సంసిద్ధ అంటే నువ్వు కర్మ చేస్తూ కర్మకు ఒకసారి దూరం లేదు. సత్కర్మ కూడా నిష్కామంగా చెయ్యాలి. మీరు సత్కర్మ నిష్కామంగా చేయరనుకోండి, మీరు చేసిన సత్కర్మకే పుణ్యం వస్తుంది. మీరు చేసిన సత్కర్మకే పుణ్యం వస్తుంది. అది అనుభవిస్తారు ఎప్పుడొకరు, ఈ జన్మలోనో రాబోయే జన్మలో ఎప్పుడొకరు మీకు అని భగవంతుడు మీరు చేసినటువంటి మంచి కానీ మీరు చేసిన చెడ్డ కానీ భగవంతుడికి ఏమీ అక్కర్లేదు. ఈ అబౌ 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 ఆల్ దీస్ థింగ్స్, ఈ గొడవలనుక నువ్వు చేసిన మంచి నీకు ఇచ్చేస్తాడు, నువ్వు చేసిన చెడ్డ నీకు ఇచ్చేస్తాడు, కానీ ఆయన ఏమి తీసుకోడు. కానీ ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే యోగ సంసిద్ధ, నువ్వు యోగం అంటే కర్మయోగం, యోగం అంటే పతంజలి చెప్పిన యోగం కాదు కర్మయోగం, యోగం అంటే కర్మయోగం. నువ్వు సత్కర్మ చెయ్యొచ్చు సత్కర్మ, కానీ అది నిష్కామంగా చెయ్యాలి. నిష్కామంగా చేస్తే లాభం లేదంటే లాభం ఉంది, ఫలితం వస్తుంది. అది నీ దేహము ఇంద్రియాలు మనస్సు అనుభవిస్తుంది, కాంప్లెక్స్ ఉంది కదా, ఇది అనిపిస్తుంది. మళ్ళీ అనుభవంలో ప్రవాహంలో పోతాయి. మరి మనం పుణ్యం చేస్తాం అనుకోండి, అది అనుభవంలోకి వస్తుంది. పుణ్యంలో దానివల్ల కొన్ని సుఖాలు వస్తాయి మనకి, ఏ కొన్ని భోగాలు వస్తాయి పుణ్యం వల్ల. ఆ భోగాలు ఏం చేస్తాయంటే కాల ప్రవాహంలో కొన్నాళ్ళకి పోతాయి. శరీరం పోయినప్పుడు భోగాలు ఎక్కడ పోతాయి, కాల ప్రవాహంలో కొన్ని భోగాలు పోతాయి. కానీ ఆ భోగాలు మనం ఎంజాయ్ చేసినప్పుడు కొన్ని వాసనలు పడతాయి. ఆ వాసన మళ్ళీ కొన్ని లక్ష జన్మలు పట్టుకుంటే ఎవడ గురువు మనకు సహాయం రాబట్టి ప్రమాదం అంటారు. ఏదైనా లడ్డు తిన్నామనుకోండి, మనం లడ్డు తింటాం చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటే అయిపోతుంది, ఎంతసేపు తింటాం 2 నిమిషాలు తింటాం అయిపోతుంది. ఈ లడ్డు చాలా బాగుందని తలంపు బ్రెయిన్లో ఉండిపోతుంది, అది ప్రాణం చేస్తుంది మళ్ళీ మళ్ళీ లడ్డు ఎక్కడ జరుగుతుంది. ఉదాహరణ ఇదంటే ఇదే, ఏదైనా సరే ఏదైనా సరే ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఏ ఇలాగే టెండెన్సీ పడిపోతుంది. అది ఏంటది టెండెన్సీ పడిపో, అది పోదు తొందరగా. అదే మన శరీరాన్ని సబ్బెట్టి కడిగిన తేలిగ్గా అది పోదు. అది యోగ సంసిద్ధికి చాలామంది సకామ కర్మ నిష్కామ కర్మ. నువ్వు నిష్కామ కర్మలో ఎక్స్పర్ట్ అవ్వాలి. నువ్వు శుద్ధి, నువ్వు శుద్ధి, నీ బుద్ధి శుద్ధి అవ్వాలంటే నిష్కామ కర్మలో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇందులో మనం నిష్కామ కర్మ ఎవరు చేస్తున్నాం, చెయ్యకపోయినా చేస్తున్నామని అనుకుంటాం. మనం చెయ్యకపోయినా ఇదో ప్రమాదం, చెయ్యకపోయినా చేస్తున్నామని అనుకుంటాం. ఇప్పుడు చాలామంది అది మంచివాళ్ళని చూశాను, మంచివాళ్ళు నిజంగా మంచివాళ్ళు, ఏదో కొంత ఏదో కొన్ని మంచి పనులు చేస్తారు, అసలు చేయకుండా ఉండరు. ఆ మంచి పనులు చేసి ఏమంటారంటే ఆ పని అది నేనే చేశానండి, అది ఇక్కడేమో ఇది సవరించానండి, అక్కడ సవరించానండి, అక్కడ కష్టపడ్డానండి, ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టానండి, ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు మంచివాళ్ళే. అయిపోయింది వాళ్ళ కోర్సు ఫినిష్ అయిపోయింది. అది కూడా సకామ కర్మే కానీ నిష్కామ కర్మ కాదు. ఏం చేయాలంటే నీ నీ లోపల పదవీకాంక్ష లేకపోయినా కీర్తికాంక్ష, అంటే నీకు ఏదో ఏదో ఒక కాంక్ష ఉంటుంది, సకామవుతుంది కానీ నిష్కామవుతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇంద్ర ఏం చేస్తున్నామంటే సకామ కర్మలో చేస్తున్నాం, చేసి నిష్కామ కర్మ చేస్తున్నాం అనుకుంటాం. మరి ఇదో ప్రమాదం, చేసేది ఒకటి అనుకునేది ఒకటి. ఇప్పుడు మీరు బాహ్యంగా మీరు బాహ్యంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరికైతే సహకరించారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించకపోయినా వాళ్ళు మమ్మల్ని గౌరవించడం లేదండి, చాలా ఉపకారం చేశానండి, వాళ్ళ పట్ల మాకు మరణం లేదు, మరి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అది అది ఇంకా నిష్కామ కర్మ కాదు, సకామ కర్మే. మీరు రిటర్న్స్ ఆశించక్కర్లేదు, మనస్సులో గౌరవం ఆశిస్తే చాలు. ఏంటి మనకి ఇలా గ్రాటిట్యూడ్గా ఉంటలేదంట, ఇది మన పట్ల కృతజ్ఞత చూపించలేదని ఉరికే ఎవరితో అనక్రం లోపల అనుకుంటారు. అయిపోయింది మీ కోర్సు, మీ బంధు మనకి తీసేస్తారు. ఉపయోగం లేని కొబ్బరికాయలు కానీ తీసేస్తారు మేము. చాలా కష్టం. ఇది బేబీ ఉందనుకోండి, నువ్వు సబ్జెక్ట్ చాలా చెబు బాగా చెబుతున్నావు బేబీ అంటాం అనుకోండి, బేబీకి సంతోషం వచ్చింది. ఇలా మాట అనకముందు ఎలా ఉందో బేబీని అన్నాక అలాగే ఉండాలి. దాని మాట అన్నాక సంతోషం వచ్చింది అనుకోండి, తీసేస్తారు, తీసివేస్తగా ఇంకా బేబీ అంటే పైకి ఏమైనా చెప్పని లోపల సంతోషిస్తాను కదండి. అంటే నిష్కామ కర్మ ఎంత కష్టమో మీకు నేను చెబుతున్నాను, అందుకు చెబుతున్నానండి. సకామ కర్మ నిష్కామ కర్మ, మనం నిష్కామ కర్మ చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా సకామ కర్మ చేస్తున్నాం. కీర్తికాంక్ష కూడా పనికి రాదు. అంటే కీర్తికాంక్ష వస్తే మనకు తెలియకుండా రెండు బంధాలు పోతాయి. ఒకటి రూపబుద్ధి, రెండు నామబుద్ధి. అలా పరమేశ్వరుడికి రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, ఏమీ లేదు. పరమేశ్వరుడు రూపరహితుడు, నామరహితుడు, క్రియారహితుడు. లేదంటే ఉన్నాడు అంచేతాడు. మన రూపబుద్ధి పెట్టుకుని, మన నామబుద్ధి పెట్టుకుని, కర్తృత్వం పెట్టుకుని, ఆమభావన పెట్టుకుని, వ్యక్తి భావన పెట్టుకుని ఆత్మజ్ఞానం అందదు వాడికి. అందని అందే అవకాశం లేదు వాడికి. కోటి జన్మలు ఇస్తున్నాం, ఏదో గైడెన్స్ దొరకాలి వాడికి. అది తస్వయం యోగ సంసిద్ధ. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన శుభ్రంగా కడిగేసి ఎక్కడైతే ఆపరేషన్ చేస్తున్నారో అక్కడ అంతా శుభ్రం రాసి స్పిరిట్ చేసి ఆయన రెండు రోజులు శుభ్రం చేసి కానీ బలం అది ఎక్కించడం. అలాగే ఇక్కడ ఈ మనసులో ఎంత మసి ఉన్నా, ఈ మనసులో ఎన్ని బలహీనతలు ఉన్నా, ఇవన్నీ శుభ్రంగా యోగాభ్యాసం పేరు మీద, జపం పేరు మీద, ధ్యానం పేరు మీద, నిష్కామకర్మ పేరు మీద దాన్ని శుద్ధి చేయాలి మనస్సును. మీకు మనస్సును శుద్ధి చేయాలనుకోండి, మీకు జ్ఞానం అంటదు. శుభ్రం లేని వస్త్రానికి రంగు ఎలాగంటదో, మీ మనస్సుకి శుచి లేకపోతే, శుభ్రత లేకపోతే కపటం ఉన్నవాడి ఈ మాయగాళ్ళకి జ్ఞానం ఏంటండి? కొంతమంది వాళ్ళు తెలివితేటలుగా మాట్లాడి అన్ని తెలివితేటలు అనుకుంటారు. వాళ్ళే ఏదో మాట్లాడి మేము తెలివితేటలుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. ఆ తెలివితేటలు దేశానికి ఉపయోగపడవు. ఎవరికి ఉపయోగపడదో మనకు తెలియదు, కానీ లోక సంగ్రహార్థం ఆ తెలివితేటలు ఉపయోగపడవు కొంతమందికి. వాళ్ళే అక్షంతులు వేసుకుని మేము తెలియని వాళ్ళు అనుకుంటాం. ఆ తెలివితేటలు ఎవరికో ఉపయోగపడాలి కదా, నిజంగా తెలియని వాడే. వాడి తెలివితేటలు సమాజానికి ఉపయోగపడ్డాయా, లేకపోతే ఆత్మజ్ఞానం సముపార్జనకు ఉపయోగపడ్డాయా, దేనికి ఉపయోగపడ్డాయి? వాళ్ళు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే అక్షంతులు వేసుకుని వాళ్ళే అభినందించుకోడు, ఇంకో అభినందించుకోడు ఉండడు కదా అక్కడ. యోగ సంసిద్ధ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, స్వయం కాలేన ఆత్మని విందజే. నువ్వు మనస్సుని ఇంద్రియాలని శుద్ధి చేసుకుంటూ వెళతా అంటే ఆ పూర్వజన్మల్లోంచి ఉన్న సంస్కారాలు ఉంటాయి, తొందరగా విడిచిపెట్టవయ్యి. శరీరం చనిపోయినప్పుడు కూడా మనకు కూడా వచ్చేస్తాయి. ఏది ఆ సంస్కారాలు? ఒకసారి స్వామీజీ అన్నాడు, మీరు మాట్లాడే చెడ్డ మాటలు మీకు వచ్చే ఆలోచనలు. స్వామీజీ ఏదైనా కోపంగా చెప్పేవాడు, కొంచెం ఉద్రేకంగా చెప్తాడు. పరమాచార్య వాళ్ళు స్లోగా చెప్తారు. వాడేమో పిడుగులు, ఒకసారి వర్షం వచ్చినప్పుడు పిడుగులు పడతాయి చూడండి, అలా పిడుగులు పడ్డాడు చెప్పేస్తాడానికి అలవాటది. అది ఏమన్నాడు ఒకసారి, మీరు ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నారు, మీరు మాట్లాడే చెడ్డ మాటలకి, మీకు వచ్చే చెడ్డ ఆలోచనలకి, మీరు చేసే చెడ్డ పనులకి ఇవన్నిటికీ ఫలితం రెడీగా ఉంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే మిమ్మల్ని పులి చూసేటప్పుడు ఎలా మీద పడిపోతున్నాం, మీ కర్మ అలా వచ్చి సడన్గా వచ్చి మీద పడి మింగేస్తున్నాడు స్వామి వివేకానంద. అది ఏం చెప్పినా అలా ఉపద్రవంగా చెబుతాడు. ఈ మాట స్వామి వివేకానంద చెప్పాడు. ఆయన అది అలవాటు, రక్తపోటు ఉంది ఆయనకు. ఆయన ఏమన్నాడు, మీరు ఏదో మాట్లాడే మాటకి, మీకు వచ్చే ఆలోచనకి, అంటే ఏం చేస్తారంటే చాలా మనుషులు వాళ్ళ హృదయంలో ఉండదు, మనసులోకి రానివ్వరు. అదంతా వాళ్ళ ఉద్దేశం తెలివితే అట్లనే. ఈ మనసులో ఉన్నది నోట్లోకి రానివ్వరు, హృదయంలో ఉన్నది మనసులోకి రానివ్వరు, మనసులోకి ఉన్నది నోట్లోకి రానివ్వరు. ఆ నోరేం చెబుతుందో తెలియదు, మనసు ఏం చెబుతుందో తెలియదు. ఈ మనసుకి నోటికి తెలియకుండా ఇంకా కొంత స్టోర్లో ఉంటారు హృదయం. వాళ్ళకి జ్ఞానం ఏంటి? వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం ఏంటి? ఈ స్వామీజీ అన్నాడు ఒక చోట, ఎక్కడ షికాగోలోకినా ఎక్కడ అన్నాడు, మీరు మాట్లాడే మాటలకి ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, ఎప్పటికైనా మీరు రిప్లై చెప్పాలి. మీరు మాట్లాడే మాటలకి, మీకు వచ్చే ఆలోచనలకి, మీ ఆలోచనలు మీకు బయటోడికి తెలియపోయినా మీ అంతర్యామి నారాయణుడు అంతర్యామే. నారాయణుడు మీ లోపల ఈశ్వరుడు అంతర్యామి కదా, అంతర్యామి. వాడికి తెలిసి ప్రతిదీ వాడు సాక్షాడు, వాడి పేరే సాక్షి, వాడు లోపల ఉంటాడు. వాడు అంతర్యామిగా ఉన్నాడు. ఎవడో ఆడు మీ మనసులో మీ మాటలు ఇతరులు ఉంటారు కానీ మీ ఆలోచనలు ఇతరులకు తెలియవు కదా. ఇతర మీ ఆలోచన లోపల నారాయణుడు గ్రహిస్తాడు. తర్వాత మీ హృదయంలో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారో అది గ్రహిస్తూ ఉంటాడు. మీ హృదయంలో వచ్చే సంకల్పాలు, మీ మనసులోకి వచ్చే ఆలోచనలు, తలంపులు, మీరు నోటి చోట మాట్లాడే మాటలు ఏమైనా వంకరగా ఉంటే, వక్రంగా ఉంటే, మీకు అర్థమవుతుందా, అసూయపూరితంగా ఉంటే, ఈ తలంపులన్నీ ఈ జన్మలోకి రాబోయే జన్మలోనే పెద్ద పులి వచ్చి మనిషిని చూసేప్పటికి పెద్ద పులి తీవ్రంగా వచ్చేది, మన కలర్ని వచ్చి చూసిందండి వచ్చి పడిపోతుంది. అలాగే మీ మాటలు, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు, మీ తలంపులు వచ్చి మీ మీద ఉరికి చంపేస్తాయి అని స్వామిగారు. ఆయన కూడా టైగరే, బుల్లోడు అని నేను కూర్చోబెట్టి చెప్పలేను. ఆయనకి చెప్పి అలవాటు లేదు అలాగ. అందులో ఆయన రక్తపోటు ఒకటి ఉంది, ఏది చెప్పినా ఉద్రేకంగా అలా చెప్పేస్తాడు. మీకు చంటి పిల్లలకు చెప్పినట్టు ఏం చెప్పలేదు, ఆయనకి అలవాటు లేదు ఆ పద్ధతి. ఇక్కడ ఏమన్నా యోగ సంసిద్ధ యోగ కాల కాలేన ఆత్మని విందటి. మీరు ఎలా ప్రాక్టీస్ చేయగా చేయగా, ఏది మీకున్నటువంటి సాధన అంటే ఆత్మజ్ఞాన సంప్రాజ్ఞానికి ప్రాక్టీస్ అభ్యాసం చేయగా మీరు ఎదురు చూడకూడదు, సాధన చేస్తూ ఉండాలి. సాధన లేకుండా సిద్ధి కలగదు, కానీ మీరు ఎదురు చూడకూడదు. మీకు భగవంతుడు వచ్చి కనిపించి నీ కోటి జన్మల దాకా మోక్షం ఇవ్వనంటాడు అనుకో మీ ఇష్టం. అందుకే నాకు సాయంత్రానికి ఇచ్చేయండి, రేపు బుద్ధికి ఇచ్చేయండి అనకూడదు. అంటే మనకు మినహాయింపులు ఉండకూడదు, ఏది మినహాయింపులు ఉండకూడదు. అంచేది కాలక్రమంలో నువ్వు బాగా శుద్ధుడవి ఉంటే, నువ్వు బాగా నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే, నీ మనస్సు పవిత్రంగా ఏకాగ్రంగా ఉంటే, నీకు ద్వైత బుద్ధి తగ్గుతుంటే, నీకు ద్వైత బుద్ధి నీవు నేననే భేద బుద్ధి తగ్గుతుంటే, ఇది ఎక్కడో కాదు, వైకుంఠంలోనే కైలాసంలోనే కాదు, నీ హృదయంలోనే జ్ఞానోదయం కలుగుతుంది అర్జున. కాలక్రమంలో ఇవన్నీ మనకి శ్రద్ధ లేదనుకోండి, మోక్షం పొందాలన్న బుద్ధి లేదనుకోండి, ఆత్మజ్ఞానం పొందాలన్న బుద్ధి లేదనుకోండి, స్వరూప జ్ఞానం కలగాలనేటువంటి ఆసక్తి లేదనుకోండి, ఇవన్నీ మీకు అబద్ధాల కింద అనిపిస్తాయి. అసలు అలవాటు అభ్యాసం చూడండి, అసలు ఈ మాటల మీద మనకు నమ్మకం కలుగుతుందా లేదని. మీరు అభ్యాసం తర్వాత చెందిరిగారు, అసలు ముందు ఈ వాక్యం మీద ఈశ్వరుడు చెప్పి మాట మీద మీకు విశ్వాసం కలుగుతుందో లేదో చూడండి. స్వయం ఎక్కడో బయట కాదవయ్యా, ఎక్కడో కైలాసంలో వైకుంఠంలో కాదు, ఇక్కడ నీ శరీరంలో ఉండగానే నీకు నువ్వు శుద్ధులు అయితే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు పని చేసినా చెయ్యని వాడితో సమానంగా కనుక నువ్వు ఉండగలిగితే, నువ్వు ఉండవు కదా, ఏదో ఆశిస్తూ ఉంటావు, కనీసం గౌరవంగా ఆశిస్తావు. సురేంద్రనాథ్ బెనర్జీ ఆ పూర్వపు రోజుల్లో ఐసీఎస్ చదివాడు, ఆ రోజుల్లో పెద్ద నాయకుడే, మంచివాడే, త్యాగం చేసి కలెక్టర్ ఉద్యోగాలు చీఫ్ సెక్రటరీ ఉద్యోగాలు త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాడు మంచివాడే. కానీ నిష్కామ బుద్ధి రావడం కష్టం వాళ్ళకి. వాడు కలకత్తాలో మీటింగ్లో మా బెంగాలీ వాడాడు, వాడు కలకత్తాలో మీటింగ్లో మాట్లాడితే అంటే ఎవరో ఒక ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. ఎంత గాంధీ గారికి కూడా చాలా శత్రువులు ఉన్నారు, ధర్మరాజుకి శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎంత మహాత్ములే, వాళ్ళు గాంధీ గారి జయంతి వేళ మా ఇవాళ మీటింగ్ పెట్టాను కూడా గాంధీ గారి జయంతి కారణం. అంచేత వాళ్ళకి శత్రువులు లేకుండా మనిషి ఉండడు. భగవంతుడిగా ఉన్నాడు కదా శత్రువులు, కృష్ణుడిగా ఉన్నాడు కదా శత్రువులు. అంచేత అయితే వాడికి లోపల శత్రుమిత్ర భావన ఉండదు. మనం అనుకుంటాం వాళ్ళు మన శత్రువులు అని, వాళ్ళకేముండదు. అసలు స్వపర భేద బుద్ధి ఉండదు వాళ్ళకి, వాళ్ళకి స్వపర భేద బుద్ధి ఉండదు. మరి తాటకే ఎవరో తాటకే పూతన, మరి పూతన విషం పారిస్తే విషం స్తన్యం తాగిస్తే ఎవరికి ఎవరికి సరే బాలు బాలకృష్ణునికి విషస్తన్యం తాగిస్తే ముందు పాలు తాగాడు తర్వాత విషం తాగేశాడు వాడు పీనుకైపోయింది, ఆవిడకి మోక్షం ఇచ్చాడు. ఆడికి అపకారం చేయటానికి వచ్చిన రాక్షసికి మోక్షం ఇచ్చాడు. అవన్నీ మనం ఊహించలేము, అవన్నీ మనకి అందరి విషయాలు. అవన్నీ మనకి వాళ్ళు అబౌండ్గా ఉంటారు, మనకు అందరి విషయాలు. అంచేత నువ్వు లోపల ప్రిపేర్ అయి ఉంటే పరమ పవిత్రుడికైనా అయ్యంటే పరమ పవిత్రుడైతే నీకు డిటాచ్డ్గా ఉండగలిగితే పరమ పవిత్రుడు కనుక అయి ఉండగలిగితే కాలంలో అంటే కాలం కలిసి వచ్చినప్పుడు కాల ప్రవాహంలో ఎప్పుడో ఈశ్వరుని దైవ కల వల్ల ఎక్కడో భూలోకంలో కైలాసంలో వైకుంఠంలో కాదు ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరం భూమి మీద నీ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే ఆ లైట్ ఏది ఆ బ్రాహ్మీ స్థిత్వాలుసుకో ఆ శాంతి ఆ సుఖము ఆనందము అది సముద్రంలో నీరు ఎలా పొంగుతూ ఉంటుందో అలా పొంగుతూ ఉంటుంది. అది అది ఎప్పుడో ఒకసారి అది సడన్గా నీ హృదయంలో హృదయానికి సహస్రాలకు మధ్యన అమృతనాడు ఓపెన్ అయ్యి నేను ఆనందంలో ముంచేస్తుంది. అసలు నీకు అప్పుడు శరీరానికి చావు వచ్చినా మనం ఏదో పోతున్నాం అనిపించవు, నీకు పోతున్నా ఎక్కడికో పోతున్నాం అనిపించదు. లోపల ఏ వస్తువుని అయితే నీకు ఎరుకులోకి వస్తుందో అది అంతరా వ్యాపించింది, అది అంతరా వ్యాపించినప్పుడు నీకు కూడా అంతరా వ్యాపించిన అనుభవం వచ్చేస్తుంది. అది అది ఫైనల్ స్టేట్, సుప్రీం స్టేట్. దానే గౌతమ బుద్ధుడు నిర్వాణ సుఖం అన్నాడు, మన వాళ్ళు మోక్ష సుఖం అన్నారు. ఎవరు హిందువులు, వాళ్ళేమో క్రైస్తవులు స్వర్గరాజ్యం అన్నారు. ఉడికే పేర్లు తేడా కానీ ఆ స్టేట్ మన సుప్రీం స్టేట్ ఒకటే. అసలు సమాధి స్థితి కలగకుండా మనం ఎవరో మనం తెలియబడదు. ఈ లోపల ఒట్టి మాటలు కానీ ఆ సమాధి స్థితి కలగకుండా మనకి అసలు ఆ వస్తువు అనుభవంలోకి రాదు. వస్తువుకి అనుభవంలోకి రాదు అంటే అది నీకు స్వయంగా అది ఎక్కడో కాదు అయ్యా, నీ హృదయంలోనే దాని తాలూకు అనుభవం వస్తుంది. ఏది ఆ బ్రహ్మము తాలూకు బ్రాహ్మీ స్థితి నీ హృదయంలోనే కలుగుతుంది. అప్పుడు నీకు శాంతి సుఖము బయట నుంచి ఎక్కడ ఆధారపడక్కర్లేదు. శరీరం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నానని నీకు తలంపు రానే రాదు, అది ఇమ్మోర్టల్ స్టేట్ అంటారు. నీ శరీరం చనిపోయినప్పుడు ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి శరీరం పోతుందని ఎక్కడికో పోతున్నాను శరీరం పోతుందని అనుకోడు. ఏం చేద్దంటే తను అది కాదని తెలిసిపోయింది. తను ఏది కాదో దాంట్లోంచి కురుడి కొబ్బరికాయల విడిపోతాడు, దానితో జయంతో అది ఏదై ఉన్నాడో దానితోటి తాదాత్యం పొందుతాడు. ఆడు ఏ వస్తువుతో తాదాత్యం పొందాడో దానికి చావు లేదు పుట్టుక లేదు, దాని చావు లేదు పుట్టుక లేదు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఉండటం. ఇప్పుడు మీకు అందరికీ చచ్చిపోవాలనుందా ఉండాలనుందా? మీకు అందరికీ చచ్చిపోవాలనుందా ఉండాలనుందా? అందరికీ ఉండాలను. అయితే జ్ఞానం వచ్చేటప్పటికీ ఉండటం అనేది మీకు తెలుస్తున్నది. ఆత్మజ్ఞానం కలిగేటప్పటికీ ఉండటం, మీ శరీరం పోయిందనుకోండి, కాలం ప్రపంచం కనపడదు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఆ ఉండటం అనేది కంటిన్యూ అయిపోతుంది. ఉండటం అనేది కంటిన్యూ అయిపోతుంది. వాళ్ళనే మన శరీరాలని కర్మ తీసుకొచ్చింది. కర్మ ప్రారంభం తీసుకొచ్చింది. మన శరీరాలను ఎవరు తీసుకొచ్చినా ప్రారంభం, మనం పూర్వజన్మలో చేసిన ప్రారంభం శరీరాన్ని వేసుకొచ్చింది. మనం ఏమండి రామకృష్ణుడు వాళ్ళు ఉన్నారు చూశారు, రామకృష్ణుడు వాళ్ళు శరీరాలను ప్రారంభం తీసుకురాలేదు. వాళ్ళు లోకాన్ని వెలుతురుతోటి నింపటానికి వచ్చిన కారణ శరీరాలు. మన శరీరాలు ప్రారంభ శరీరాలు. మన శరీరం ఏంటి? మన శరీరాలు ప్రారంభం అనిపించడానికి వచ్చిన శరీరాలు. వాళ్ళు ఏదో అనిపించడానికి రాలేదు. ఆ శరీరాలను ఏమంటారు? కారణ శరీరాలు. వాళ్ళు ఏమంటారు అంటే ఏదో కారణ నిమిత్తంగా వచ్చినాయి కానీ ఏదో అనిపించడానికి ఇక్కడ రాలేదు. అనిపించడానికి ఒక స్టోర్లు ఏమి లేదు. అవి కారణ జన్మలు అంటారు. ఏంటయ్యి కారణ జన్మల వాళ్ళు? మనది అనుభవించడానికి వచ్చిన శరీరాలు. ఇంకా పని ఏముంది? సత్యం వరకు ఏదో ఒకటి అనుభవించడం. ఓ రోజున సంతోషం, రోజున దుఃఖం. మీకు అర్థమవుతుందా? ఓ రోజున సంపాదించడం, ఓ రోజున ఓడగొట్టుకోవటం. ఈ గౌరవాలు అగౌరవాలు మీకు అర్థమవుతుందా? ఈ గొప్పలో చెప్పలో ఏంటి అహంకారం వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఎన్నీ ఏం చేయాలి? పేక మొక్కల కోటలో ఎంత బలం ఉంటుంది అహంకారానికి అంతే బలం ఉంటుంది. అహంకారానికి పేక మొక్కల కోట అలా ముట్టుకుంటే ఊడిపోతుంది. అహంకారం కూడా ఇవిడికి నీ గురువుని అలా షేక్ చేస్తే పడిపోతుంది. నువ్వు వేలాది జన్మల్లో ప్రయత్నం చేసి నువ్వు సాధన చేసి సంపాదించలేని గురువు అనుగ్రహంలో పోతుంది. ఒకసారి అది ప్రవాహంలో పోతుంది. అది అంచేది నీకు యోగాభ్యాసం చేసి నిష్కామకర్మ సత్కర్మగా, సత్కర్మ నిష్కామకర్మగా చేసి సకామకర్మకు దూరంగా ఉండి నువ్వు చాలా సాధన చేసుకుని ఎదురు చూడకుండా రిజల్ట్ కోసం ఫలకాంక్ష లేకుండా ఎదురు చూడకుండా నువ్వు సాధన కోసమే చేస్తూ నువ్వు లోక సంగ్రహార్థమే పని చెయ్యాలి. అంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే నీ కుటుంబ యాత్ర నడవటం కోసం, నీ దేహయాత్ర నడవటం కోసం ఇతరుల మీద ఆధారపడవు. ఇతరుల మీద ఆధారపడితే మనకు ప్రమాదం అంటే ఆడు చెప్పినట్టు మరల నినమంటారు. వాళ్ళు ఏ పని చేస్తే పని చేయమంటారు. అంటే భగవంతుని ముందు మెరుకుగానే ఉన్నాడు. మీ పొట్ట కోసం మీరు ఇతరుల మీద ఆధారపడండి, మీ కాళ్ళ మీద నిలబడండి. మీ శరీరం ఉంది కదా, అది చచ్చిపోయే వరకు దాని యాత్ర దానికి ఉంటుంది కదా. ఏది వల్లకాళ్ళు జరిగే వరకు దాని యాత్ర, అది ఇతరుల మీద ఆధారపడకుండా మీకు ఎక్కువ తక్కువ ఉంటుంది అది చూసుకుంటూ మిగతా టైం అంతా ఈశ్వరుడు ప్రీత్యర్థం లోక సంగ్రహార్థం సైలెంట్గా చేసి స్లో అండ్ స్టడీ మినిస్టరే. గొడవ లేకుండా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. యజ్ఞదాన తపస్సులు అందుకే ఏర్పాటు చేశారు నువ్వు పవిత్రుడు అవటానికే. ఏంటది యజ్ఞదాన తపస్సులు అందుకే ఏర్పాటు చేశారు నువ్వు పరమ పవిత్రుడు అవటానికేనవయ్యా. అంటే ఆత్మజ్ఞానానికి మించినటువంటి విద్య లేదవయ్యా దాన్ని నువ్వు అయితే అది అంటుకోదు. అది నువ్వు సాధన చేసిన అంటుకోదు. హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచగలరు. మెదడు గలవాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచుదరని ఎక్కడైనా చెప్పలేదు. తెలివైన వాళ్ళందరూ ధన్యులు, వారు దేవుని చూచుదరని చెప్పలేదు. తెలివితేటలు మంచి ఉంటే మంచిదే, డిస్క్రిమినేషన్. ఇది మనకు పనికి వస్తుంది, దీన్ని ఇది మనకు పనికి రాదు, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, ఈ గ్రంథాలు ఉపయోగపడతాయి, ఈ గ్రంథాలు ఉపయోగపడవు, ఈ స్నేహాలు ఉపయోగపడతాయి, ఈ స్నేహాలు ఉపయోగపడవు అని విభజించుకోవడానికి డిస్క్రిమినేటింగ్ ఇంటలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారు? డిస్క్రిమినేట్ చేయి, విభజిస్తున్నది. ఇప్పుడు మిల్లు చూడండి, తౌడుకు తౌడుగా చిట్టి చిట్టిగా బియ్యం బియ్యంగా తీసేస్తుంది కదా. అలా మీ త్వరగా బ్రెయిన్ కొనుక్కుని బ్రెయిన్ అది విడదీసేస్తూ ఉంటుంది. అది ఇది మన పనికి వచ్చి కొంచెం మనకు పనికిరాని పుస్తకాలు చదివితే తప్పనిసరిగా పాడైపోతాం. బ్రహ్మదేవుడికైనా రెమ్మ చెగరు. ఎదురుచ్చా లాభ సంతుష్టో ద్వంద్వతీతో విమర్శర సమసిద్ధం సిద్ధం చ కృత్వాపి నా నిబజ్జతే. ఏంటది నా నిబజ్జతే, నువ్వు ఉరికే పని చేస్తూ ఇలా అనుకున్నా అలా రాలేదు, అలా అనుకుంటే ఇలా రా అంటే మనసు నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు పని చేస్తా ఉంటావు, వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీకు అర్థం వస్తుందా? మీకు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, మీకు వచ్చేది వస్తూ ఉంటుంది, రానిది ఏదో రాదు. వచ్చినప్పుడు పొంగిపోయి రానప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకండి. అంటే ఇందులో రహస్యం ఉంది. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీకు కోరిక వెళ్ళే ఫలితం వచ్చేది నీ ప్రారంభం నుండి వస్తుంది. కొంతమంది చూడండి చాలా కష్టపడతారు, సంపాదన ఉండదు, కష్టపడతారు. కొంత చేసిందల్లా కలిసి వచ్చేస్తుంది కొంతమందికి. ఏంటి వాళ్ళు ఏది ముట్టుకుంటుంది బంగారం అయిపోతూ ఉంటుంది కొంతమందికి. వాళ్ళకంటే కష్టపడిన వాళ్ళకి పాపం శరీరయాత్ర వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. ఎక్కడే పని మొదలు పెట్టినా వాళ్ళకి కలిసి రాదు. కొంతమంది ఏది పని, దీనికి పూర్వజన్మలకి సంబంధం ఉంటుంది భయ్యా అర్జున, దీనికి పూర్వ సంబంధం ఉంటుంది. ఆ గొడవలోకి వెళ్ళక అన్ని శాశ్వ అవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. లాభమైనంతే నష్టమైనంతే అలా వస్తూ ఉంటాయి, అలా పోతా ఉంటాయి. అంచేది నువ్వు అక్కడ నువ్వు ఎక్కడ మనసుని కేంద్రీకరించాలి అక్కడ పెట్టి వస్తూ ఉంటాయి. అడిపోతాయి లాభం, లాభం వచ్చినప్పుడు పొంగిపోకు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోకు. అప్పుడు ఏమవుతుందంటే నీ బుద్ధి యొక్క సమానత్వం పోతుంది, అంటే బ్యాలెన్స్ పోతుంది. ఏంటది బ్యాలెన్స్ పోతుంది? ఎట్టి పరిస్థితుల్లోనే బ్రెయిన్ బ్యాలెన్స్ పోగొట్టుకోవద్దు. నీ మెదడు, ఇక్కడ మెదడు ఉంది కదా, ఈ మెదడుకి సీట్ మైండ్. అంటే మైండ్ ఎక్కడ ఉంటుంది అంటే సీట్ మెదడులో ఉంటుంది. అది నువ్వు బ్యాలెన్స్ పోగొట్టుకోవద్దు. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఓ అర్జున అక్కడ పరమాత్మే చూడటం నేర్చుకో. నీకు ఎప్పుడన్నా కాలప్రభావంలో గౌరవం వచ్చినా అక్కడ పరమాత్మనే చూడు, అగౌరవం వచ్చినా ఎక్కడైనా పరమాత్మనే చూడు. నీకు సన్మానం ఎవరైనా చేసినా ఎవరైనా అవమానం చేసినా అక్కడే పరమాత్మను చూడు. అంటే నీకు అదృష్టంలో దురదృష్టంలో మన అదృష్టంలో వస్తే సంతోషిస్తాం, దురదృష్టం వచ్చినప్పుడు దుఃఖపడ, అలా పనికిరాదు. అదృష్టంలో కూడా భగవంతునే చూడు, దురదృష్టంలో కూడా భగవంతునే చూడు. ఇదంతా స్వప్న సమానం. నీ అదృష్టమైన స్వప్నమే నీ దురదృష్టమైన స్వప్నం. ఆచార్యుల వారు అన్నారు, నువ్వు స్వప్నంలో చూసే పదార్థాలు, స్వప్నంలో చూసే మనుషులు, స్వప్నంలో చూసే సంఘటనలు, స్వప్నంలో చూసే లాభ నష్టాలు, స్వప్నంలో చూసే హెచ్చు తగ్గులు ఎంత దుమ్ము. జాగ్రత్త అవస్థ కూడా అంతే దుమ్ము పొమ్మన్నాడు ఆచార్య. నీకు స్వప్నంలో గొడవలు వస్తున్నాయి కదా, స్వప్నంలో ఏదో రోగం వచ్చినట్టు బాధపడినట్టు, ఏదో నష్టం వచ్చినట్టు, లాభం వచ్చినప్పుడు రకరకాలుగా స్వప్నాలు వస్తాయి కదా. అవి ఎంతవరకు నిజం? నీకు మెరుగు వచ్చే వరకు స్వప్నం నిజం, అలాగే నీకు జ్ఞానోదయం కలిగే వరకు జ్ఞానం ఇవేకి జాగ్రత్త అవస్థ నిజం కింద అనిపిస్తుంది. ఆ స్వప్నం ఎంత అబద్ధము, ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే అబద్ధం. దీని గురించి నీ తెరకాయ పాడు చేసుకోకు. ఆ ప్రారంభంలో ఉన్నది వస్తూ ఉంటుంది, నువ్వు కంగారు పడితే రాదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఏది ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో, ఎలా రావాలో ఆ టైం అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ చావు రావాలంటే చావు వచ్చేది మీకు. ఒకవేళ మీకు చావు దొరికితే ఇంకా చావు దూరం అయిపోతుంది మీకు. అంటే ఆ చావు వచ్చే టైంకి మనకు చావు వస్తుంది, కానీ ఈ లోపల కంగారు పడినా చావు వచ్చేది ఏదైనా అంతే. అంటే మామూలుగా జీవితంలో జరిగే సంఘటన కూడా అంతే. ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఈ లోకానికి నువ్వు కాదు అధ్యక్షుడు. ఎవరు అధ్యక్షుడు? పరమేశ్వరుడు అధ్యక్షుడు. వాడు అధ్యక్ష కదా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కోర్టు ఉంది, అక్కడ ప్లేడర్లు ఉంటారు, గుమస్తాలు ఉంటారు, రాతగాళ్ళు ఉంటారు, దస్తావేజు రాసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు వీళ్ళు వాళ్ళే సందర్శనం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ జడ్జి వచ్చి కుర్చీల కూర్చుంటేనే కానీ కార్యక్రమాలు నడవు. అలాగే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి భగవంతుడు అధ్యక్షత వహిస్తేనే కానీ పని ఏమీ జరగదు. ఈ రూపు అల్లర మిగులుతుంది. ఈ లోపల వీళ్ళు అటు ఇటు తిరిగేసినా జడ్జి వచ్చి కుర్చీల నుండి కూర్చునే పని ప్రారంభం అవుతుంది. అసలు అప్పుడు వరకు అది వచ్చాకే పని ప్రారంభం అవుతుంది. ఈ రోజుకి అల్లరి కానీ వీళ్ళు ఇక్కడ నీకు అర్థం వచ్చిందే. అలాగే భగవంతుడు అధ్యక్షత వహించాక ఈ లోకానికి యాక్టివిటీ వస్తుంది. కానీ అది భగవంతుడు అధ్యక్షత వహించకపోతే జడము లోకం జడము వాడు ప్రిసైడ్ చేశాక ఈ లోకం యొక్క యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. భయ్యా ఎదురుచ్చా ద్వంద్వాతీతో హిమస్థలిగా తర్వాత ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. మనం ఏంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. వేత రాగ భయ క్రోధ రాగము భయము. రాగం అంటే అక్కడ అటాచ్మెంట్. రాగం అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మేము బెంగ పెట్టుకుందామని. చాలామంది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అంటున్నారు మేము బెంగ పెట్టుకుందామని. ఇక్కడ ఎవరు అంటున్నారు బెంగ పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు ఎక్కడో బంధం ఉందన్నమాట మీరు బెంగ పెట్టుకోవటం. మీకేం బంధం లేదనుకో బెంగ దానికి. మీకు ఎక్కడో మీరు ఏ విషయం గురించైనా బెంగ పెట్టుకున్నారంటే అక్కడ అటాచ్మెంట్ ఈజ్ దేర్. మీకు అక్కడ అటాచ్మెంట్ లేదా బెంగ రావడానికి ఏం లేదు. మనం ఎవరి పట్లనే ఇంట్లో వాళ్ళ పట్లనే బయట వాళ్ళ పట్లనే డ్యూటీ చేయాలి. కానీ బెంగ పెట్టుకోకూడదు. అది బెంగ పెట్టుకుంటే ఈ జీవరూపంలో ఉన్న ఈష్టాన్ని హింస పెట్టినట్టు. నీ జీవుడి రూపంలో ఉన్నవాడు కూడా దేవుడే. వాడిని కూడా నీ ఇష్టం వచ్చినట్టు హింస పెట్టుకోకూడదు. ఎవరిని ఈ జీవుని కూడా నువ్వు హింస పెట్టకూడదు. నీకు ఎక్కడైనా బెంగ వచ్చింది కొంతమంది అంటే మాకు శాంతి నీకు బ్రహ్మజ్ఞానం కలిగే వరకు నిజమైన శాంతి కలగనే కలగదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే అప్పుడప్పుడు మాకు బాణాన్ని పడి మీ సంతృప్తులు మీ సంతోషాలు మీ ఎంజాయ్మెంట్స్ మీ భోగాలు దుఃఖం కింద మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏదైతే ఇప్పుడు ఏ భోగాలు అయితే అనుభవిస్తున్నారో అంటే ఇక్కడ రహస్యం అంటే ఇంద్రియాలతోటి మీ స్వరూపం నుంచి వచ్చి ఆనందం కాకుండా మీ స్వరూపం నుంచి సప్లై శాంతి కాకుండా ఇంద్రియాలకు ఇంద్రియాలతోటి విషయాలతోటి లోకంలో ఉన్న మనుషులతోటి వస్తువులతోటి పదార్థాలతోటి వ్యక్తులతోటి ఏ రకమైన మీరు సంతోషాన్ని పొందుతున్నారో ఇదంతా వడ్డీతో సహా మళ్ళీ దుఃఖంగా మారిపోతుంది. అర్జున ఇది భగవాను వాచ. మీరు ఏదైనా ఎంజాయ్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు బాగుంది బాగుంది అనుకుంటాం. అలా ఎంజాయ్మెంట్ దుఃఖం కింద ఏ నాటికైనా మారిపోదు. అంటే అది ఒరిజినల్ కాదు కదా. అదే మీ స్వరూపంలోంచి వచ్చింది కదా. బయట మనుషుల్లోంచో బయట సంఘటనలోంచో బయట వ్యక్తి బయట పదార్థాల్లోంచే లేకపోతే మీ పూర్వజన్మ పుణ్యపాపాల్లోంచో వచ్చిన గొడవలే కానీ మీ స్వరసిద్ధాక మీ ఒరిజినల్గా వచ్చింది కాదు. అంటే స్వరూపంలోంచి వచ్చింది కాదు. అది మీ నేచర్ కాదు. బయట నుంచి వచ్చిన గొడవలు అవి ఎప్పటికైనా ఇదంతా అశాంతిగా దుఃఖంగా మారిపోతుంది అయ్యా. నీ దుఃఖ సముద్రాన్ని ఆనంద సముద్రంగా మారుస్తానంటాడు ఒకసారి యోచిస్తున్నాను. నీకెంత దుఃఖం ఉన్నా నేను స్వాలో చేసేస్తాను నాటేస్తాను అదంతా. నీ దుఃఖ సముద్రాన్ని శాంతి సముద్రంగా మారుస్తాను. అంటే మీకు బండి దుఃఖం ఉందనుకోండి ఇప్పుడు అనిపించవలసింది ఈశ్వరుడు కటాక్షం కలిగితే బండి దుఃఖం అరించేస్తాడు వాడు. నీ దుఃఖ సముద్రాన్ని ఆనంద సముద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. విశ్వాసపాత్రులు అయిన వాళ్ళకి కానీ మీరు విశ్వాసపాత్రులా విశ్వాసహీనుడా. భగవంతుడికి సంబంధించినంత వరకు మనకి వేదన కంటే ఎక్కువ విశ్వాసం పనిచేస్తుంది. వేదన మంచిదే, కానీ అంతకంటే ఎక్కువ విశ్వాసం బలీయంగా పనిచేస్తుంది. విశ్వాసము బలీయంగా పనిచేస్తుంది. రామకృష్ణుడు డైరెక్ట్ డిసైపుల్స్ లో వాడికి చదువు రాదు. ఆడి పేరు లాటు, అంటే పేరు లాటు. ఆడు ఆడికి చదువు రాదు. ఆడికి మిగతా వాళ్ళు అందరికంటే వీళ్ళు చదువులు కూడా ఉన్నారు, పని చేస్తారు. ఆడికి సమాధి స్థితి వచ్చేస్తుంది. అంటే పరిపూర్ణంగా రామకృష్ణుని విశ్వసించిన వాడు వాడు. అతనికి రామకృష్ణుడు ఆలోచన తన ఆలోచన, రామకృష్ణుడి మాటే తన మాట. ఇంకోటి ఏంటి, ఏమి లేదు తనకు ప్రత్యేకత, ఏమి లేదు తన అంటుంది, ఏమి మినహాయించుకోలేదు ఎవడు లాట్. అంటే వాడికి ముందు సమాధి స్థితి వస్తే ఈ పెద్ద పెద్ద పిహెచ్డీలు పుచ్చుకుని వాళ్ళు అందరూ వాడి దగ్గర చదువుకుంటే, అరే వీడు చదువుతా అంటే ఎన్నప్పుడు తప్పు ఎలా చదవకూడదు, అనుభవానికి విరుద్ధం అనుకున్నాడు. ఎవడేదో చెప్తే కదా నీ అనుభవానికి కూడా సరిపోవాలి. నుప్పు చల్లగా ఉండదని ఎవడన్నా పుస్తకంలో చదివితే నువ్వు నవ్వు నమ్ముతావా అన్నాడు లాటో గాడు. నుప్పు చల్లగా ఉండను, ఎవడో పండితులు చదువుతాడు, పండితులు చదివాడు కాబట్టి అది నిజమేనా అంటాడు లాటో. పండితులు అంటే ఆడికి నిగ్రహం లేదు, మనం అనుగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, నిష్కామకరం లేదు. ఆడు లోక సంగ్రహార్థం ఆడు పని చేసింది లేదు. శబ్దాలకు అర్థం నేర్చుకుని పండితులు అంటే ఆడు పండితులు విన్నట్టాడు లాటం. ఆడికి బిహేవియర్ ప్యాటర్న్ లేదు. ఆడు ఏదో చిలక పలుకుల్లాగా ఏదో పలుకుతూ ఉంటాడు. ఆడు చెప్పేది ఏంటాడు లోపల లేదు ఆడికి. ఆ లోపల చెప్పేదానికి ఆడు మాటగాడు ఆలోచనకి సంబంధం ఉండదు. వాళ్ళు పండితులు ఎలా అవుతారో యా ఎవడేమన్నాడు లాటే అనేవాడు. అంతే సార్, నీకు లాభ నష్టాలు నీ కోరికను బట్టి రావు, ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అది ఏంటి, నీ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అంచేత నువ్వు ద్వంద్వాలకు అతీతంగా ఉండు. ఏమిటది, ద్వంద్వాలకి అతీతంగా ఉండు. ఎవరిని చూసి అసూయ పడకు. మనిషికి తొందరగా అసూయ కలుగుతుంది. ఏం చేయాలండి, అసూయకి పెట్టుబడి అక్కర్లేదు. అసూయకి పెట్టుబడి అక్కర్లేదు. అక్క చెల్లెలోనే అసూయలు ఉంటాయి. దూరం వెళ్ళిపోక్కర్లేదని అసూయకి. నలుగురు అక్క చెల్లెలు ఉంటే అందులో రాజకీయం ఉంటాయి, అందులో అసూయలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కష్టాలు ఉంటాయి. పెద్ద రాజకీయం అక్కడ. వీళ్ళకి ఎక్కువ పెట్టారు నాడు, వాళ్ళకి ఎక్కువ పెట్టారు నాడు. నీ కొంపలోనే ఎంత రాజకీయం ఉన్నప్పుడు నువ్వు దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తావు, దేశాన్ని ఎక్కడ నువ్వు పట్టుకోగలవు. అంటే మనస్సు ఉన్నప్పుడు ఎన్నో ఈ డస్ట్ వచ్చి దుమ్మంతా వచ్చేస్తుంది. ఎక్కడైతే ఈ మనస్సు ఉన్నప్పుడు ఈ దుమ్మంతా వచ్చేస్తుంది. ఎక్కడ ఇంట్లోనే 10 పార్టీలు ఉంటాయి, ఒక ఇంట్లోనే 10 పార్టీలు ఉంటాయి. మీరు ఆలోచన జాగ్రత్తగా అంటే మనం భూతద్దం పెట్టి చూస్తే ఒక ఇంట్లోనే 10 పార్టీలు ఉంటాయి. ద్వంద్వాతీతో ఎవరిని చూసి లోకంలో ఎవరిని చూసి అసూయ పడకు. వాళ్ళు 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 గొప్పగా ఉన్నా మాయే, వాళ్ళు ఒకవేళ బాగోపోయి బాగున్నా మాయే, అటు ఇచ్చిమైన మాయే, పూర్మైన పాయ. నువ్వు అసూయ పడవలసిందంటూ ఏమీ లేదు అర్జున. ఇక్కడ అర్జున, నీలో ఒక మంచి గుణానికి నేను లోబడిపోయాను. నీలో ఒక మంచి గుణానికి, ఒకే ఒక మంచి గుణానికి లోబడిపోయాను. నీకు నాకు చుట్టరకం ఉంది, నీకు నాకు స్నేహం ఉంది. సరసరంగా ప్రయాణాలు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిపి చేస్తాం, జర్నీస్ కూడా కలిపి చేస్తాం. కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎవరి ఇంటికాడన్నా కూర్చున్నప్పుడు, మాటలు మాట్లాడుతున్నప్పుడు, సభల్లో ఉన్నప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను. అర్జున, నీలో నీ ముఖంలో కానీ నీ కళ్ళల్లో కానీ ఎక్కడ అసూయ కనపడలేదు అంటాడు కృష్ణుడు. ఆ ఒక్క గుణానికి స్వాధీనమై నీకు ఈ గీత చెబుతున్నాను అన్నాడు. 100 మంచి గుణాలు కాదు, 100 మంచి గుణాలు నీలో ఉన్నాయని నేను చెప్పటం లేదు. ఒకే ఒక మంచి గుణం ఉంది నీలో. నీలో అసూయ ఎలా ఉంటుందో తెలియదు. అసూయ అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు సంతోషం వచ్చేస్తుంది, ఎదుటివాడు బాగుపడుతుంటే నీకు బాగుపడిపోతుంది. ఎవరిని చూసి నువ్వు అసూయపట్ట నేను చూడలేదు అయ్యా, నేను ఆ ఒక్క మంచి గుణానికి నీకు నేను స్వాధీనపడ్డాను. ఎవడంటాడు? పరమాత్మ చెబుతాడు, ఎదురుచ్చా లాభ సంతృష్టో ద్వంద్వాతీతో విమస్తరహ. నువ్వు ఎవరి సృష్టిలో ఏ జీవిని చూసి అసి, ఇప్పుడు అది కదండి, వాడు ఆ పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుండొచ్చు, ఈ జన్మలో ఆడు ఎలా ఉన్నానే, వాడు ఏదో బాగున్నాడని భగవంతునికి తెలుసు కదా, ఆడికి భగవంతునికి సంబంధం, నీకు ఆడికి ఆ గొడవ ఎందుకు? ఆ నీకు అక్కువ అండ మీద ఉన్న వాడిని కనిపించకుండా నువ్వు చేయగలవా? ఒక మనిషి వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు, ఆడంటే నీకు ఇష్టంగా ఇష్టం లేదు, ఎవడి మీద ఆ కొండ మీద కూర్చున్నాడు మీద ఇష్టం లేదు, లేదా ఆడు గౌరవం చూసో ఇంకోటి చూసో నీకు ఇష్టం లేదు, అయితే నీకు ఇష్టం లేనంత మాత్రం చేదో కొండ మీద కూర్చున్నాడు, లోకం లేదు, లోకం లోకానికి కనపడకుండా ఉంటాడా అని యేసు అంటాడు. అని భగవంతుడే కొండ మీద కూర్చున్నప్పుడు నీ యేసు ఎక్కడ ఎక్కడ ఆగుతుంది? ఇది మనకు గాలి వేస్తుంది, నాకు గాలి వేయటం ఇష్టం లేదు, చెయ్యి అడ్డం పెడితే ఆగుతున్నది, అది కాదు ప్రవాహం వస్తుంది, గాలి వచ్చేస్తుంది, ఆ గాలి వేయటం మనకు ఇష్టం లేదు, రెండు చేతులు అడ్డం పెడతాం ఆపు చేయగలం, గాలి ఆగుతుంది, అది ఆపు చేస్తేనే ఆ గాలి ఆగిపోతుంది. భగవంతుడే అని కొండ మీద కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కడ ఆపు చేస్తావు ప్రవాహాన్ని? కొండ మీద కూర్చోబెట్టిన వస్తువు నువ్వు కనిపించకుండా ఆపు చేయగలవా? ఎంతమంది కళ్ళు మూసేస్తావు నువ్వు? ఎదురుచ్చా లాభ సంతృష్టో ద్వంద్వాతీతో విమస్తరహ సమం సిద్ధ. అంటే ఒకసారి మన సాధనలో కూడా సిద్ధి కలుగుతుంది, సిద్ధి కలగకపోవచ్చు, మనం ఏదో ట్రై చేస్తూ ఉంటాం, మళ్ళీ పతనం అవుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నడిచి వాడు దాడతాడు కానీ నడకే చేతకనోడు ఏం దాడతాడండి? ఇప్పుడు నడిచి పిల్లోడు కింద పడిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు, అది నడకే చేతకనోడు పిల్లోడు ఏం పడతాడు? సాధన చేసేవాడు పడిపోతూ ఉంటాడు, సాధన చేసేవాడు అలాగే. ఒకసారి నీకు సిద్ధి కలిగినా సిద్ధి కలగకపోయినా అంటే నువ్వు చేసి పని ఫలించినా ఫలించకపోయినా సమానంగా చూసుకో. అది చెప్పాడు కదా కృష్ణుడు, నువ్వు చాకరీకి పనికొస్తావు, ఫలం నువ్వు ఇచ్చి ఫలం నేను ఏ చేతిలో లేదు, ఒకవేళ ఇచ్చిన నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వను, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ జన్మలో ఇవ్వాలా, నీకు రాబో జన్మలో ఇవ్వాలా, ఆ ముహూర్తం నేను పెట్టుకుంటాను, ఆ ముహూర్తం నేను పెట్టుకుంటాను. అంటే సిద్ధి కలిగినా అసిద్ధి కలిగినా ఇప్పుడు మీరు సాధన చేసి ఇంకా మోక్షం కలగటం లేదు, ఇంకా మోక్షం కలగటం లేదు అనుకుంటారనుకోండి, మేము తీసివేద కొబ్బరికాయలు తీసేస్తాడు, తీసివేద కాయలే. ఏది ఎక్స్పెక్టేషన్ పనికి రాదు, ఏది ఎదురు చూడకూడదు. ఎప్పుడు నీకు జ్ఞానం ఇవ్వాలి, ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం చూడ అలంకరించాలి నిన్నది ఆయన చూసుకుంటాడు, ఆయన అది చూసుకుంటాడు. అయ్యా ఇవన్నీ అనవసరం, నీకు సిద్ధి కలిగినా అసిద్ధి కలిగినా బ్యాలెన్స్ ఇచ్చి పెట్టకో. ఆ బ్యాలెన్స్ ఒకవేళ నీకు జ్ఞానం వస్తుంది, అది జ్ఞానం రాదు, నీ ప్రయత్నంలో నువ్వు ఉండు, మేక్ ఎఫర్ట్, నీ ప్రయత్నంలో నువ్వు ఉండు. అంతేగాని నువ్వు ఈ ప్రయత్నంలో నువ్వు ఉండటం మానేసి నువ్వు కేవలము శరీరమే కేంద్రంగా పెట్టుకుని పని చేయకపోయా, శరీర యాత్రగా సరిపడి పని చేసుకుంటూ ఓ పక్కన నువ్వు సాధన చేసుకుంటూ ఓ పక్కన 24 గంటలు శరీరానికి సంబంధించిన పనులు చేసుకుంటూ అందులో చుట్టుపోకు. కేవలమే శరీరానికి మనోదేహములకే నువ్వు ఏదైతే కాదో దానికే దోణ కట్టాడు కట్టేసినట్టు కట్టి కట్టిపడం ఉండకు. దోణ కట్టాడు కట్టేస్తే అలా ఉంటుంది కదా. వీళ్ళని దేవకోటి అంతా మనోదేహాలకే కట్టుబడి ఉంటారు. వాళ్ళు ఆలోచన ఎందుకంటే దూరం వెళ్ళదు. వాళ్ళు కొంతమంది క్లోజ్డ్ మైండ్స్ అంటారు. వాళ్ళు ఎప్పుడు మనసును మూసేసుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు క్లోజ్డ్ మైండ్స్ అంటారు. వాళ్ళు మనసును ఎప్పుడు మూసేసుకుని ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఏదో కిటికీ తలుపులు తీసుకుని గుమ్మం తలుపులు తీసుకుని ఏదో అది వేసి గాలి వస్తున్నాం. అన్ని తలుపులు మూసేసుకుంటే ఇంకా గాలి ఎలా వస్తుంది ఇంటికి? అన్ని తలుపులు మూసేసుకుని మా ఇంటికి గాలి రావటం అంటే ఎవరు చెబుతారు మీకు? అది మీ గొడవలు పక్కన పెట్టి భగవంతుడు చెప్పేది మీరు వినాలి కదా. 24 గంటలు మీ దేహము మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు దానికే బంధింపబడతా అంటే మీకు ఎలా వెలుగు లైట్ ఎలా కనిపిస్తుంది మీకు? అసలు మీరు కళ్ళు మూసుకునే సూర్యుడు లేదంటే ఎవరేం చెప్తారు దానికి? మీరు 2 కళ్ళు మూసేసుకునే సూర్యుడే లేదంటే దానికి ఎవడు చెప్పి ఎవడు సమాధానం చెప్తాడు మీకు? గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస విజ్ఞాయ చరత కర్మ సమగ్రం ప్రవీలేతే. అంటే నువ్వు పని చేసినా ఇప్పుడు నువ్వు పెంటని ఉప్పులో పడేస్తే అప్పుడు పెంట ఎలా కాలిపోతుందో నువ్వు పని చేసినా పని చేతను కర్మ చేసినా కర్మ చేత ఆ కర్మ చేత బంధింపబడకుండా ఎప్పుడు కర్మ అప్పుడు కాలిపోయి ఉపాయం చెబుతున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. అసలు ఇంకోటి మనకు భగవంతుడికి మించిన చుట్టం లేడు, భగవంతుడికి మించిన స్నేహితుడు లేడు, భగవంతుడి కంటే మన క్షేమం కోరేవాడు లేడు. 20 అన్ని అవస్థల్లో మన కూడా ఉన్నవాడు భగవంతుడు. శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఉన్నవాడు భగవంతుడు. ఆడే మనకి 24 గంటలు మన కూడా ఉన్నవాడు పరాయి వాడు అనుకుంటున్నాం. మనం చూడనవాడిని చూస్తాడనుకుంటున్నాం, భగవంతుని చూడనుకుంటున్నాం మనం. భగవంతుడు అంటే ఏదో ముద్దు అనుకుంటున్నారు, గోడ అనుకుంటున్నారు మీరు ఇలాగా. అది చైతన్య స్వరూపుడు సర్వజ్ఞుడు. వాడు చైతన్య స్వరూపుడు సర్వజ్ఞుడు. భగవంతుని నమ్మి ఇంతవరకు పాడవున్నాడు, పాడైన వాడు లేడు. భగవంతుని నమ్మని వాడు నోట్లోనే ఎప్పటికైనా దుమ్ము పడుతుంది. భగవంతుని నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అంటే సొమ్ము అంటే జ్ఞాన సంబంధమైనది. అదేంటది? జ్ఞానం కూడా సొమ్ముతోటి సమానమైన నేను లిబరేట్ చేస్తాను కాబట్టి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహ గత సంగస్య అంటే ఆసక్తి రహితుడు, ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. నువ్వు కోరి తెచ్చుకుంటే నీ ముక్కు పట్టుకుంటే బంధించబడుతుంది. నీ కోరికతో సంబంధం లేక నీకు ఏదో నచ్చిందానికి దాని చేత బంధింపబడము. నీ కోరిక చేత నీ కోరిక నేను నీ కోరికతో సంబంధం లేకుండా వచ్చి నీ ఒళ్ళో పడిందనుకో దాని చేత నీకు బంధింపబడవు. దాని చేత కోరి తెచ్చుకుంటే బంధింపబడతావు, కోరి తెచ్చుకుంటే బంధింపబడతావు. అంచేత గత సంఘర్షం అదే ఆసక్తి రహితుడు, ముక్తుడు. తర్వాత జ్ఞాన అవస్థిత చేత సహా. మనం ఇప్పుడు విషయాల్లో మన మనస్సు ఎప్పుడు విషయాల్లో మునిగి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఏ విషయానికి సంబంధించిన ఇంద్రియం వాటిలో కూడా తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మజ్ఞాని కలవాడు నా కోసం జీవించేవాడు నా పుంసకుడు అవుతాడు అన్నాడు యేసు. వాడు నపుంసకుడు కాదు. ఎవడో వాడు నశకుడు, వాడు నన్ను తెలుసుకోవడానికి నా హృదయంలో ప్రవేశించడానికి కొంతమంది నపుంసకులైన ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి దేహం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి. వాళ్ళు ఈశ్వరుల ఐక్యం అవ్వడం కోసం వాళ్ళ దేహానికి ఇంద్రియాలకి దూరం అయిపోతారు. వెరీ ఫ్యూ ఎవరో కొద్ది మంది మాత్రమే లోకంలో వాళ్ళు మాత్రమే నన్ను అనుసరించగలరు. వాళ్ళు నపుంసకలవుతారు. అంటే శారీరకంగా నపుంసకులని కాదు, నా కోసం నపుంసకలవుతారు. వాళ్ళు మాత్రమే నన్ను అనుసరించగలరు. వాళ్ళు ఏదో లోక ప్రయోజనాల కోసం త్యాగం చేయటం లేదు, నన్ను తెలుసుకోవడానికి త్యాగం చేస్తున్నారు. వాళ్ళు ఏదో పొందడం కోసం, భౌతికంగా పొందడం కోసం వాళ్ళు ఏమి త్యాగాలు చేయటం లేదు. కేవలం దేవుని కుమారుడని నన్ను పొందడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంచేత నువ్వు నీ ఇంద్రియాలు, మనసు, ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు విషయాల్లో కూరిపోవడానికి నీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది మనస్సు. అంచేత ఏదైతే విషయ చింతనలోకి, ఇంద్రియాలను విషయ చింతనలోకి ఏ మనస్సు అయితే నెట్టుతుందో ఆ మనస్సుని జ్ఞాన సముద్రంలో మూంచరా అర్జున. ఇప్పుడు మీరు మీ మనస్సు అక్కడ లేకుండా ఇంద్రియం విషయం మీదకి వెళ్ళదు, ఇంద్రియం విషయం మీదకి వెళ్ళదు. మనస్సు గెంటితేనే ఇంద్రియం అక్కడికి వెళుతుంది. మీకు అర్థమవుతుందా? మనస్సు ఇప్పుడు మీకు సినిమా చూడాలనే తలంపు ముందు ఇంద్రియానికి రాదు, కళ్ళకు రాదు, మనసు వస్తుంది. ముందు ఎక్కడ వస్తుంది? మనస్సుకు వస్తుంది. అప్పుడు కళ్ళు ఇదొరగా చూస్తున్నాయి కదా సినిమాలో, అప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది మా ఎవరు కళ్ళు. అప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే శరీరం కదలదు, అక్కడ కూర్చో ఉంటుంది. ఆ వాంచి పెరిగిన తర్వాత అప్పుడు మనసు శరీరం చూడండి నా అడుగు అని చెబుతుంది. అప్పుడు జట్కా వేసుకు పోతాడు సైకిల్కి. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉంటారు, వచ్చినప్పుడు ఆముదం ముఖం ముగించిన ఆముదం తాగిన ముఖాల్లో వస్తారని బయటికి. ఒకళ్ళ గాలి ఒకళ్ళు పీల్చేసుకుంటారు సినిమాల్లో, ఒకళ్ళు ఇడిచిపెట్టిన గాలి ఒకళ్ళు పీల్చేసుకునండి. మీరు ఆ ముఖాలు చూడండి, ముఖాలు ఎలా ఇడుచుకొస్తాం? ఒళ్ళంతా చెమటలో ముఖం చెమటని ఏడుపు ముఖాలతో బయటకు వస్తారండి. పైగా దానికి ఇంకా మ్యాట్నీలు కూడా ఒకటి మారేట్టారండి పగల సినిమాలు. నీ కళ్ళు నిన్ను పాడు చేస్తంటే పీ కావాల పాడే. నీ కళ్ళు నిన్ను పాడు చేస్తంటే నీ కళ్ళు పీకి ఆవుల పాడే. నువ్వు శాశ్వతంగా నరకంలో ఉంటే, శాశ్వతంగా నరకంలో ఉండటం కంటే సాత్కాలికంగా నీ గుడ్డితనం వచ్చినా పర్వాలేదు అంటాడు యేసు. నువ్వు శాశ్వతంగా నీ కళ్ళు నీ నరకంలో తీసిపోతాంటే శాశ్వతంగా నీ కళ్ళు పీకి ఆవుల పారాయి. మన గురువులు చాలా మందికి పెద్ద పెద్ద మేళ్ళు, మీకు అర్థమవుతుంది, పెద్ద పెద్ద మేళ్ళు, అట్టుకాశాలు, పదంతస్తుల మేళ్ళు, ఆశ్రమాలు అందరూ ఉన్నాయి. ఏమి నీడ లేని వాళ్ళు ఇద్దరే, ఒకడు యేసు, రెండు గౌతమ బుద్ధుడు. వాళ్ళకి నీడ కూడా లేదు. ఓ మరియా నాకే కొంపలేనప్పుడు ఏ కొంపలో నిన్ను ఉండమంటాను? నాకు ఆశ్రమం లేదు, కొంప లేదు. అందరికీ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇప్పుడు అందరికీ, ఆశ్రమాలు కానీ కొంపలు కానీ ఏమి లేకుండా ఏ చెట్టు నేడో బతికి కాలక్షేపం చేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ప్రపంచం, ఒకటి బుద్ధుడు, రెండు యేసు. మిగతా అందరూ పదే సంతస్తులు మేళ్ళు. అందరికీ పెద్ద పెద్ద ఆశ్రమాలు. ఓ మరియా నాకే కొంపలేనప్పుడు నేను ఏ కొంపలో ఉండమంటాను? మరియా, మరియా అంటే వాళ్ళ అమ్మ పేరు. నాకే కొంపలేనప్పుడు నేను ఏ కొంపలో ఉండమంటాను? అది కొంపలేదు నిజంగానే. పాములకి పుట్టలున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి, ఇంకోటి ఇంకో కొన్ని జంతువులకు బొరియలు ఉన్నాయి. ఆ పక్షులు, ఈ దేవుని కుమారుడికి ఆ బొరియలు కూడా లేవు, పక్షి గూడులు కూడా లేవు. నా మీద జంతువులే మెరుగు. పాములకి పుట్టలున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి, ఇంకా కొన్ని జంతువులకు బొరియలు ఉన్నాయి. దేవుని కుమారుడికి బొరియా లేదు, ఏమీ లేదు. వాళ్ళు చాలా గుట్టైన మనుషులు అండి. వాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు ఎవరికి? ఏసుకి. వాళ్ళు మంచోళ్ళు కాదు, కానీ నా తమ్ముడు మంచివాడు కాదా, నోటంటే ఇప్పుడు ఒక మాట లేదు, అదే వాళ్ళ ఔన్నత్యం అదే. కానీ వాళ్ళు చూడరని తెలుసు, చూడరని చెప్పటం ఎందుకు పైకి అంటే వాడు అక్కడ పిలుస్తాడు, వాడు భక్తుని పిలిచి ఈ అమ్మ నాకు అమ్మ కాదు, రేపు నుంచి నీకమ్మ, మరియా నేను నీ కుమారుని కాదు, ఈ రోజుతో నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకాన్ని విడిచి, రేపించి వీడే నీ కుమారుడు అని చెప్తే యేసుకి చెప్పిన మాట భక్తుడు 12 సంవత్సరాలు పోషించుకుని యేసు తల్లిని చూశాడు. పైగా ఆడి ప్రయాణానికి కూడా వెళ్ళివాడు కదా, 12 సంవత్సరాలు ఊరు దాటి బయటకు వెళ్ళి చూడటం మామూలుగా చూడటం కాదు, గ్రామం దాటి బయటకు వెళ్ళలేదు వాడు. గత సంఘస్య ముక్తస్య అంటే అనా ఆసక్తి, ఆసక్తి రాదు, ఆసక్తి వల్లే బీపీ పెరిగిపోతా ఉంటుంది చాలా మందికి. ఈ బీపీ కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే బీపీ వెంటనే వచ్చేస్తుంది. ఆసక్తి పనికి అసలు మైండ్ యొక్క క్రియేషనే బాడీ, మనస్సు శరీరాన్ని కల్పించింది. మనస్సు శరీరాన్ని అంటే మీ మనస్సులో ఏ దోషం వచ్చినా మీ ముఖంలోకి వచ్చేస్తున్నది. ఫేస్ ఇది ఇండక్స్ అది మైండ్. మీకు ద్వేషం ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, శాంతి ఉందనుకోండి, మీ కళ్ళలోకి తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కళ్ళు ఎంతసేపు మూసుకోగలరు, అక్కడ ప్రేమ ఉందా లేదా, ఆప్యాయత ఉందా లేదా, అసూయ ఉందా లేదా, కోపంతో కాలిపోతున్నారా, ఏముందో మీ కళ్ళల్లోకి తెలుస్తూ ఉంటుంది. మీ కళ్ళు చూస్తే తెలుస్తాయి. కొంతమంది పరమ పవిత్రుడు ముఖం చూస్తే, వాళ్ళు ముఖం చూసి జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అంత ప్యూరిఫైడ్ సోల్స్ ఉన్నారు ఇప్పుడు కూడా ఈనాటికి కూడా. మన గ్రంథాలు చదవక్కర్లేదు, ఇక్కడ ఫేస్ చూస్తే చాలు మనకు. అలా రియలైజేషన్ సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గత సంఘస్య ఆసక్తి, గత సంఘస్య ఆసక్తి ఏం పెట్టుకోదు, ఆసక్తి రహితుడిగా ఉండు, ముక్తుడిగా ఉండు, జ్ఞానంలో నీ మనస్సు జ్ఞానంలో కూరికిపోయి ఉండాలి, విచారంలో కూరికిపోయి ఉండాలి. అంటే నీకు ఆత్మచింతన దైవచింతన తప్పించి విషయ చింతన ఉండకూడదు. ఆత్మచింతన ఉండొచ్చు, దైవచింతన ఉండొచ్చు, విషయ నువ్వేది చింతిస్తే అది అవుతావు. యాజ్ యూ థింక్ సో యు ఆర్, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇంటికాడ కూర్చుని ఏదో ఆలోచించుకుంటున్నాను అనుకుంటే రడక్కదు, మీరు ఏది చింతిస్తుంటే అది అవుతారు. మీకు ఎటువంటి తలంపులు వస్తే ఆ రూపమే మీరు ధరిస్తారు రాబోయే జన్మలో కూడా. అంచేత మీ జ్ఞానంలో, ఆత్మ విచారంలో, ఆత్మ జ్ఞానంలో, మీరు ఆత్మ భగవంతుని స్మరణలో మీ మనస్సు కూరికిపోయి ఉండాలి. ఈ లోక సంగ్రహార్థం యజ్ఞాయ, యజ్ఞాయం అంటే యజ్ఞం అంటే చాలా మంది వేదంలో చెప్పింది ఏంటంటే, అంటే హోమంలో, అదే ఇది హోమం, ఇది నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని హోమంలో చేసి అగ్నిలో పోస్తారు, నెయ్యిని అగ్నిలో పోస్తారు. అంటే అగ్నిదేవుడు మధ్యవర్తి మనకి, దేవతలకను. మనం నెయ్యిని అగ్నిహోత్రంలో వేస్తాం అనుకోండి, ఈ అగ్నిహోత్రిని బట్టుకనే మనం ఏ దేవత కోసం ఆరాధిస్తున్నాము,